So with the permission of Revati Raman Prabhu and all the assembled Vaishnavas, we'll continue with our second discussion on effective hearing. Last time, we discussed what is meant by effective hearing. It should bring us to the point of constantly remembering Krishna. And this is achieved by contemplating the messages of the spiritual master in practical situations and trying to apply those messages very carefully in a mode of service. When there is pranipatena, pariprasena, sevaya, these three components, then the absolute truth gets revealed progressively into our hearts, and we are able to concentrate more on our relationship with Krishna and thus remember Krishna.
ఇక్కడ అందరి వైష్ణవులతో అందరి వైష్ణవులకి ఆశీర్వాదంతో ప్రభు మనకి ఈ ప్రభావవంతమైనటువంటి శ్రవణం అనే విషయం గురించి చెప్పబోతున్నారు. ఇంతకుముందు జరిగినటువంటి ఉపన్యాసంలో మనం చర్చించుకున్నాము, ప్రభావవంతంగా వినడం అనేటువంటి దాని యొక్క ఫలితం ఏంటంటే కృష్ణుని ఎప్పుడు కూడా స్థిరంగా మనం గుర్తుపెట్టుకుని ఉండడం. దానికి కానీ మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక గురించి ఇచ్చినటువంటి ఉపదేశాలని మనకి నిజ జీవితంలో ఎప్పుడు కూడా ఆచరిస్తూ ఆ ఉపదేశాలను ఎప్పుడు కూడా మనం మననం చేస్తూ సేవాభావంతో ఉపదేశాలను మనం పాటిస్తూ ఈ ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవ అనేటువంటి మూడింటిని కూడా చక్కగా పాటిస్తూ ఉన్నట్లయితే అప్పుడు మనకి కృష్ణుడితో సంబంధం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం కృష్ణుని సదా గుర్తుపెట్టుకోగలుగుతాం.
సో హియరింగ్ ఇస్ ద బేసిస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఆర్ రియలైజేషన్ ఆఫ్ ద సుప్రీం. ఇఫ్ యూఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ ఆర్ హియరింగ్, వీ విల్ నాట్ డెవలప్ టేస్ట్, వీ విల్ లూజ్ అవర్ In fact, we will actually begin to get covered again if we become negligent in hearing.
ఈ శ్రవణమైనటువంటిది ఆత్మ సాక్షాత్కారం పొందడానికి, భగవత్ సాక్షాత్కారం పొందడానికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. శ్రవణమైనటువంటిది కనుక మనకి బాగా లేనట్లయితే రుచి అనేటువంటిది లభించదు. అందుకని శ్రవణం అనేటువంటిది ఖచ్చితంగా మనకు ఉండాలి. శ్రవణం లేకపోతే రుచి లేక మనం ఈ కృష్ణ చైతన్యంలో ఆ యొక్క సాక్షాత్కారాన్ని పొందే అవకాశం ఉండదు.
సో we discuss also the different stages through which a devotee goes, beginning with shravana dasha, and then there is varana dasha, and then there is smarana, and lastly there is samadhi. Samadhi is within smarana, and then lastly there is sampatti dasha. So shravana dasha is a stage of hearing progressively with greater and greater effectiveness. The varana dasha is the stage where one is accepted into devotional service through the disciplic succession. And then there is, through the process of chanting, one increases the remembrance of Krishna step by step. And finally, after after chanting and remembering, one reaches a fixed state of remembrance. In that fixed state of remembrance, one is able to recognize his relationship with Krishna, which is called sampatti dasha.
ఇక్కడ ఈ శ్రవణంలో మనం ఎటువంటి దశలు ఉన్నాయన్నటువంటి చెప్పుకున్నాము. ఇక్కడ శ్రవణ దశ అని, వరుణ దశ అని చెప్పి, తర్వాత స్మరణ దశ, సంపత్తి దశ అని చెప్పి ఉంది. మొట్టమొదటి శ్రవణం అంటే బాగా మనం విని ప్రభావవంతంగా వింటాము. విన్న తర్వాత వరుణ దశ అంటే గురుశిష్య పరంపరలో వస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా అంగీకరించి ఆచరించడానికి ప్రయత్నించడం. ఆ విధంగా ప్రయత్నించినప్పుడు భగవంతుని యొక్క నామాన్ని మనం స్థిరంగా జపిస్తున్నప్పుడు మనసులో స్మరణ అనేటువంటి జరుగుతుంది, స్థిరంగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. స్మరణ దశ అది. ఆ స్మరణ దశలో మనం ముందుకు వెళ్ళిన కొలది పూర్తి స్థాయిలో చేరినప్పుడు కృష్ణుడితో మనకున్నటువంటి సహజమైనటువంటి స్వభావం ఏమిటి, ఆయనతో మనకున్న సంబంధం ఏంటి అర్థమైపోతుంది. ఆ అర్థమైపోయినటువంటి దశను ఏమన్నారంటే సంపత్తి దశ అని చెప్పన్నారు.
The process of effective hearing. From the very beginning of the Bhagavatam, the way the sages approach Suta Goswami is an indication of how to approach the hearing process. There has to be great respect and a strong enthusiasm to hear from a self-realized person. The sages of Naimisharanya submit completely to him. They are much older than him, some of them. Shaunaka Rishi, for example, is the son of Bhrigu. And Bhrigu is the direct son of Brahma. So you can imagine how old Shaunaka Rishi must be. He has lived many manvantaras. He is 1.2 billion years old in this assembly. And there are thousands of sages in that assembly who are much elderly to Suta Goswami. But they place themselves in such a humble way. It's really, when you read it and visualize the picture, you feel embarrassed. I am trying to get into the Bhagavatam with all my pride and, you know, self-conceived notions, and these sages are getting into Bhagavatam. There's such a big gap in the approach towards Bhagavatam. So the sages are establishing what eagerness there must be on the part of the hearer, and they're also eagerly in that ecstasy, they're blessing Suta Goswami. May you have a long life and explain this to us. They were not looking for change of speakers every year. It's a fact. It's a point to be appreciated. It's a point to be deeply appreciated. Hearing means relationship. And through that relationship, transcendental subject matter gets revealed. They were prepared to hear from him for thousands of years at a stretch. It's a very significant point. For 1,000 years at a stretch.
ఇక్కడ ఈ రోజు మనం ఈ శ్రవణం గురించి ఇంకా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా శ్రవణం అనేటువంటి దానికి సూత గోస్వామి దగ్గర నుంచి నైమిషారణ్య ఋషులు ఏ విధంగా వింటున్నారు అనేటువంటిది మనం గమనించాలి. వాళ్ళు ఎంతో గౌరవభావాన్ని చూపిస్తున్నారు, అత్యంత ఉత్సాహాన్ని కలిగి ఉన్నారు, ఉత్సాహంతో సూత గోస్వామి దగ్గర నుంచి వింటున్నారు. వినే వాళ్ళలో చాలా మంది సూత గోస్వామి కన్నా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు శ్రవణ ఋషి, ఆయన భృగు యొక్క కుమారుడు, భృగు బ్రహ్మదేవ కుమారుడు. అంటే చూడండి ఆయన ఎంత పెద్ద వయసు ఉంటుందో, 1.2 బిలియన్ సంవత్సరాల వయసు ఉంది ఆయనకి, అంత పెద్ద ఆయన. ఆయన కూడా అక్కడ కూర్చొని ఉన్నాడు. కూర్చొని వాళ్ళు ఎంత చక్కగా ఈ భాగవతాన్ని ఆయన దగ్గర నుంచి వినాలనుకుంటున్నారు. అది చూడండి వాళ్ళకి మనకి ఎంత తేడా. మనమైతే గర్వంతో మనకి అన్ని తెలిసినటువంటి భావనతో మన సొంత ఆలోచనలతో వచ్చి కూర్చుంటాం. వాళ్ళు మాత్రం ఎంత ఆత్రుతతో కూర్చున్నారంట అక్కడ భాగవతం వినాలని చెప్పి. ఎంత ఆతృత చెంది కూర్చుని వాళ్ళు అదే ఆతృతతో ఆ శ్రవణ ఋషికి ఆశీర్వాదం ఇస్తున్నారు. నీవు దీర్ఘాయువును కలిగి, క్షమించండి, సూత గోస్వామికి దీర్ఘాయువు కలిగి ఉండాలని చెప్పేసి ఆశీర్వాదం ఇస్తున్నారంట. మనమైతే సంవత్సరానికి ఒకటి మార్చాలనుకుంటాము భాగవత వచ్చని. వాళ్ళు అనుకుంటున్నారు ఎక్కువ కాలం ఇతనే భాగవతం మాకు చెప్పాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయనకి దీర్ఘాయుష్ని ప్రసాదిస్తున్నారు ఆతృతతో. ఇక్కడ వినడం అంటే అదే. ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం వింటున్నామనంటే శ్రద్ధగా అతనితో మన సంబంధం ఏర్పరచుకుంటున్నామని అర్థం. ఎప్పుడైతే మనం అతనితో సంబంధం ఏర్పరచుకోవాలి అనే భావనతో వింటామో అప్పుడు ఆ కృష్ణ సంబంధమైన విషయాలన్నీ కూడా అతని నుంచి మనం విన్నప్పుడు మనకి అర్థం అవుతాయి.
సో అండ్ దే నాట్ సెంటిమెంటలీ ప్లేసింగ్ సమ్ ఫెయిత్ ఇన్ సూత గోస్వామి, దే నాట్ సెలెక్టింగ్ హిమ్ అవుట్ ఆఫ్ సెంటిమెంట్. దే హ్యావ్ రీజన్స్ వై దే ఆర్ అప్రోచింగ్ సూత గోస్వామి ఫర్ ట్రాన్సెండెంటల్ రియలైజేషన్. దే స్టేట్ 3 రీజన్స్. I mean, they state 3 categories of reasons. One is he is completely free from vices. Second is he is well versed in all scriptural conclusions, particularly in the light of Srimad Bhagavatam. And number 3, he is pleased. He has pleased his spiritual masters by his submission and gentleness. So they have blessed him with all transcendental knowledge. If these 3 components are missing, simply sentimentally hearing from someone is not going to benefit us. Hearing is a dangerous animal. If you hear from the wrong person, you can be completely spoiled. And if you hear from the right person, you can get nectar. So it's a dangerous animal, hearing. One has to be careful. So once you have made sure that these 3 conditions are fulfilled, number 1, he should be completely free from all sins. Number 2, he should be well versed in all scriptures, especially he should be able to explain them in the light of Srimad Bhagavatam principles. And number 3, he should have received his blessings from a bona fide spiritual master in disciplic succession, or spiritual masters in disciplic succession.
ఋషులందరూ కూడా సూత గోస్వామిని ఊరికినే భాగవతం చెప్పేటువంటి వ్యక్తిగా మూఢనమ్మకంతో ఏమి ఎంచుకోలేదు. వాళ్ళు దానికి కారణాలు చెప్తున్నారు. ఎందుకంటే భాగవతం చెప్పేటువంటి వ్యక్తికి ఏ రకాలైన సామర్థ్యాలు ఉన్నాయి ఆయనకి అనే విషయాన్ని వాళ్ళు అక్కడ 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి వచ్చి సూత గోస్వామి పాపరహితుడు, 2వది వచ్చి సకల శాస్త్రాలు కూడా తెలిసినవాడు, ప్రత్యేకించి సకల శాస్త్రాలను కూడా శ్రీమద్ భాగవతం యొక్క సూత్రాల ఆధారంగా వివరించగలిగిన వాడు, 3వది తన యొక్క వినయం ద్వారా, విధేయత ద్వారా, సేవ ద్వారా తన ఆధ్యాత్మిక గురువుని సంతృప్తిపరిచిన వాడు, ఈ విధంగా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, గురుశిష్య పరంపరకు ఆశీర్వాదాలు పొందినవాడు. ఈ 3 అర్హతలు అనేటువంటివి ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయనని వాళ్ళు భాగవతం చెప్పేటువంటి వ్యక్తిగా ఎంచుకున్నారు. మరి వినడమైనటువంటిది సరైనటువంటి ఆధారం నుంచి మనం వినాలి. వినడమైనటువంటి ప్రమాదకరమైన జంతువు. మనం గనక సరైనటువంటి ఆధారం నుంచి, 3 గుణాలు లేనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గనక మనం విన్నట్లయితే పూర్తిగా నాశనం అయిపోతాం. అలా కాకుండా మనం సరైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి విన్నట్లయితే అమృతాన్ని ఆస్వాదిస్తాం. అందుకే వినడం అనేటువంటి ప్రమాదకరమైన జంతువు. ఎవరి దగ్గర నుంచి వింటున్నామనేటువంటి చాలా జాగ్రత్తగా మనం గమనించి వినాలి.
సో సేజెస్ ఆర్ డెమోన్స్ట్రేటింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ప్రణిపాతేనా by their own example. And then the next thing they do is ask relevant questions, questions that are boiling in their hearts. Because of their enthusiasm, their eagerness to hear, they are ready with their questions. One time Srila Prabhupada was giving class in Mayapur and he came and just sat on the Vyasasana. He didn't say anything. 30 seconds passed, which seemed like a very, very long time. And Prabhupada said, "Don't expect me to entertain you." And then he left the class. He didn't give a class. So in other words, he was teaching them that they should not just be passive hearers. They should participate by getting into the inquiring mood from the spiritual master. He didn't do it all the time. That one time he did it like that. Just to give a permanent impression in the minds of those persons. Don't expect the spiritual master to be an entertainer. He is there to answer Atatha Brahma Jigyasa type of questions. So one should come prepared for making such meaningful inquiry, relevant questions. The sages of Naimisharanya came with their 6 questions. And from those 6 questions they will ask many other questions because they are going to pay attention to the answers. If you don't pay attention to the answer, you won't have further questions. They are going to pay attention. And therefore those questions will lead to further questions, will lead to further questions. And discussion goes on. So that's the second principle that they are demonstrating. And there is a third principle they are demonstrating here itself. They are in a deep service mood. How is that demonstrated? Because they are saying, "We are going to accept you as the captain of the ship. And under your guidance, we shall cross over this ocean of material existence, the Kali Yuga." So that accepting captain of the ship means willing to accept the order of the captain. The mood of service is there. It's not just a passive person who's speaking and then the relationship is over there. So all 3 components, pranipatena, pariprasthena, sevaya, are present in the sages of Naimisharanya.
In Naimisharanya lo unnatundi rushulu vallu ee vidhanga pranipatenanu pradarshistunnaru. Ento vinayanni kaligi unnaru. ఎంతో వినయంగా సూత గోస్వామిని ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత వాళ్ళు ఎంతో ఉత్సాహాన్ని కలిగి ఉన్నారు, ఆతృతను కలిగి ఉన్నారు. కాబట్టి పరిప్రశ్న, వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. ఎంతో ఉపయోగకరమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఊరికి వినయిస్తే అది కాదు సరైనటువంటి శ్రవణం, ప్రశ్నలు వేయాలి. దీనికి సంబంధించి ఒకసారి ప్రభుపాద గారు మాయాపూర్లో ఉపన్యాసం చూడడానికి వచ్చి వ్యాసాసన పైన కూర్చొని 6 నిమిషం సేపు ఏం మాట్లాడలేదు. అందరూ వంక చూశారు. చూసేసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడలేదు. ప్రభుపాద చెప్పారు, "మీరు ఎప్పుడు అనుకోవద్దు ఊరికినే గురువు చెప్పేశాడు, మనం వినేసాం, ఆనందించేస్తాం అని చెప్పేసి అనుకోవద్దు. గురువు ఏదో ఒక మనకి మనసుకు ఆనందాన్ని ఇచ్చాడు, మనోరంజనమైనటువంటి కార్యక్రమం అనుకోవద్దు ఈ భాగవత ఉపన్యాసాన్ని" అని చెప్పి దిగేసి వెళ్లిపోయారు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రభుపాద గారు తెలియజేస్తున్నారు, ఊరికినే మీరు గురువు వచ్చి చెప్పాడు, కాసేపు మనం వినేసాము వదిలేసామన్న ఉద్దేశంతో ఉండొద్దు, విని మీరు దాన్ని అవగాహన చేసుకుని ప్రశ్నలు అడగాలి" అనే విషయాన్ని తెలియజేయడానికి ఎప్పుడు చేయలేదు ప్రభుపాద. అట్లా ఒక్కసారి చేశారు. ఎందుకోసం అంటే ఆ ఒక్కసారి కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల హృదయంలో స్థిరమైనటువంటి ఒక గుర్తు వాళ్ళకి ఇవ్వడం కోసం ఒక్కసారి అట్లా చేశారు. ఇక్కడ ఈ నైమిసారంలో ఉన్న ఋషులు కూడా అంతే, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రణిపాత్యన కలిగి ఉన్నారు, పరిప్రశ్న వాళ్ళు ఆరు మంచి ప్రశ్నలు అడిగారు, అధాత బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన ప్రశ్నలు వాళ్ళు అడగాలి. ఆ విధమైన ప్రశ్నలు అడిగినప్పుడు దాని నుంచి సమాధానం రాబట్టుకోగలుగుతారు, సమాధానం రాబట్టుకున్నప్పుడు దాని నుంచి మరిన్ని ప్రశ్నలు వస్తాయి. వీళ్ళు ఇక్కడ ఆరు ప్రశ్నలు అడిగారు, సమాధానం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ప్రశ్నలు అడిగారు. మనం ఎప్పుడైతే సమాధానం రాబట్టుకోవాలని ఉద్దేశం ప్రశ్నలు అడుగుతామో, వచ్చిన విన్న సమాధానానికి ఇంకా ప్రశ్నలు వేస్తాం, మళ్ళీ వచ్చిన సమాధానం ఇంకా ప్రశ్నలు వేస్తాం, చర్చ అలా కొనసాగిపోతుంది. ఈ నైమిసారణ ఋషులు ప్రణిపాతైన, పరిప్రశ్న, సేవయ, మరి వాళ్ళు గాఢమైనటువంటి సేవాభావాన్ని కలిగి ఉన్నారు. ఇది ఎట్లా తెలిసేది, వాళ్ళు చెప్తున్నారు మా నావకు నిన్నే మేము నావికుడిగా ఎంచుకుంటున్నాము, మేము ఈ నావలో ఉంటాము, మమ్మల్ని సంసార సాగరాన్ని దాటించు అని చెప్తున్నారు. అంటే ఆయన్ని వాళ్ళు నావికుడిగా అంగీకరిస్తున్నారు అని అంటే అర్థం ఆయన చెప్పిన ఆజ్ఞలను కూడా వాళ్ళు వింటున్నారని. ఊరికి వినేసి వదిలేసి అక్కడితో సంబంధం తెగిపోయిందని కాదు, వాళ్ళేమిటి వినిన తర్వాత మీ ఆజ్ఞను కూడా మేము స్వీకరిస్తామని చెప్తున్నారు. అది వాళ్ళ యొక్క గాఢమైన సేవాభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి నైమిసారణలోని ఋషులు ఈ మూడు కూడా, ప్రణిపాతైన, పరిప్రశ్న అయినా, సేవ, మూడు కూడా వాళ్ళు పాటించారు.
They are not a challenging spirit, but they are willing to disclose the heart, the concerns of the heart to Suta Goswami frankly in front of everyone. In this sense, there is no secret in Krishna consciousness. You know, everything is expressed openly in front of the spiritual master, and the spiritual master gives scripturally based answers to such questions.
ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, సవాలు భావంతో లేరు ఆయన ముందు. వాళ్ళకి హృదయాన్ని విప్పి వాళ్ళకున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు చక్కగా హృదయపూర్వకంగా వెల్లడిస్తున్నారు. ఏమర్థమవుతుంది ఇక్కడ, కృష్ణ చైతన్యంలో ఏం రహస్యాలంతా లేవు. ఆధ్యాత్మిక గురువు ముందు మనం నిలబడినప్పుడు ఏ విధమైనటువంటి విషయం కూడా మనసులో ఉంచుకోకుండా మనం ఆయన ముందు కనుక ఉంచినట్లయితే దానికి ఆయన శాస్త్రాల ఆధారంగా మనకి సరైనటువంటి సమాధానాన్ని, సలహాన్ని మనకిస్తాడు.
సో వి గోయింగ్ టు కంటిన్యూ ఫర్దర్. ఐమ్ గోయింగ్ టు do a slight digression and come back to this topic. In the famous conversation between Ramananda Raya and Lord Chaitanya Mahaprabhu on the bank of Godavari, they met in a secret place. It was not known to everybody, the place, because the talks were going to be very confidential. So Lord Chaitanya Mahaprabhu asked Ramananda Raya a simple question, similar to the question that the sages of Naimisharanya asked Suta Goswami. What is the essential conclusion of scriptures? And Ramananda Rai, playing the role of a teacher here, he gives an answer and Chaitanya Mahaprabhu rejects it. He gives another answer, Chaitanya Mahaprabhu rejects it. Another answer rejects it. Another answer rejects it. So fifth answer is what Chaitanya Mahaprabhu accepts. So I'll just summarize the different answers that Ramananda Rai gave. I won't go into the detail. It'll take many classes to go into that. First of all, Ramananda Rai offered following the principles of Varnashrama as the essence of scriptural conclusions. Because without Varnashrama, really there is no civilization. And without civilization, there is no question of further progress. So he offered that, Varnashrama for the pleasure of Vishnu. And Chaitanya Mahaprabhu said this is external. This is not really getting into the internal potency of Krishna. This is external because it only elevates you through the modes of nature. It doesn't take you into the spirit of bhakti. Then Ramananda Rai offered Karma Yoga. Yat karoshi yad ashnasi, yat juhoshi dadasi yat, yat tapasyasi kaunteya tat kurushva madarpanam. Whatever you do, whatever you eat, whatever sacrifice you perform, whatever penance you perform, do it as a sacrifice unto me, whatever charity you give. And Lord Chaitanya, here again, the relationship between what is internal and what is external. If you are interested in your relationship with Krishna, that is internal. If you're not interested in your relationship with Krishna, but you're interested in dharma for the purpose of maintaining the body or the mind or social peace, that is external. Relationship with Krishna is the key factor which will take you into the internal position. In Karma Yoga, a person is willing to give the results to Krishna, so there is some connection with Krishna. But it's not very clear cut. It's a little hazy. The focus is still on the person's own material well-being. It's not really his relationship with Krishna. So Lord Chaitanya Mahaprabhu said this is external. Similarly, Varnashrama Dharma, the basic idea is to find different occupational engagements for different people so that they can gradually elevate through the modes of nature. The real aim is not Vishnu. Although you're trying to please Vishnu, he is not the goal of your performance. You're pleasing Vishnu for some material purpose. So the relationship with Vishnu is not the critical point there. Therefore, it's still external. Then the third answer he gave was karma tyaga or karma sannyas. He gave the answer sarva dharman parityajya mam ekam sharanam vraja. This karma mishra bhakti, of course, Lord Krishna speaks it in a certain way. And Ramananda Rai is quoting it in a different context. This is the conclusion of Bhagavad Gita. This is correct. Provided one is interested in his relationship with Krishna and he gives up all his dharma, that is within the highest position. But someone could give up all his dharmas simply to become free from karmic reactions. Simply to become free from sinful reactions. In which case, it's still external. So the differentiating point, whether it's internal or external, is how keenly it is centered around relationship with Krishna. Is Krishna is your interest, or is something else your interest in approaching Krishna? Please, sorry, I spoke a lot. I forget that there is a
transition. Here, Chaitanya Mahaprabhu, Ramananda Rai, iddaru kuda గోదావరి నది ఒడ్డును కలుసుకున్నప్పుడు ఇద్దరు కూడా ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత శాస్త్రాలకు సారాంశం ఏంటని చెప్పి చైతన్య మహాప్రభు అడిగారు. అడిగినప్పుడు రామానందరాయ్ అక్కడ బోధకుడి స్థానంలో ఉన్నాడు. ఆయన ఒక సమాధానం చెప్పాడు, మహాప్రభు కాదన్నారు. రెండో చెప్పాడు, మూడో చెప్పాడు, నాలుగో చెప్పాడు, మహాప్రభు కాదన్నారు. చివరికి ఐదో సమాధానం చెప్తే అప్పుడు మహాప్రభు దానిని అంగీకరించారు. దీన్ని మనం సారాంశ రూపంలో చెప్పుకుంటే, శాస్త్రాలకు సారాంశం ఏంటని చెప్పినప్పుడు రామానందరు ఏం చెప్పారు, వర్ణాశ్రమ ధర్మము అని చెప్పారు. వర్ణాశ్రమ ధర్మం శాస్త్రాలకు సారాంశం అని చెప్పారు. వర్ణాశ్రమ ధర్మం ద్వారా చివరి విష్ణుని సంతృప్తిపరచడమే నిజంగా ఈ శాస్త్రాలకు సారాంశం అని చెప్పారు. చైతన్య మహాప్రభు చెప్పారు అది బాహ్యమైనటువంటిది. వర్ణాశ్రమ ధర్మం అనేటువంటి దేనికోసం ఉంది, నాగరికత ఏర్పాటు చేయడం కోసం ఉంది. నాగరికత లేకపోతే ఇంకా తర్వాత ఆధ్యాత్మిక అభివృద్ధి అనేటువంటిది లేదు. అయితే చైతన్య మహాప్రభు ఉన్నారు దానికి బాహ్యమైనది అని చెప్పినారు. ఎందుకు, దానికి లక్ష్యం వచ్చి విష్ణువుని సంతృప్తిపరచడం అనేటువంటి మాటే గాని నిజానికి త్రిగుణాల నుంచి బయటపడడం అనేటువంటిది, త్రిగుణాల నుంచి బయటపడడం అనేటువంటిది దానికోసం విష్ణువుని సంతృప్తిపరచడం అనేటువంటిది అందులో ఉంది కాబట్టి అది బాహ్యం అని చెప్పారు. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళని చెప్తే రామానందరావు చెప్పారు, సరే అయితే అన్ని కర్మలను కూడా కృష్ణుడికి అర్పించడం, కర్మయోగాన్ని ఆచరించడం, యత్కరోషి యదిష్ఠనాసి ఆ శ్లోకం చెప్పి నువ్వు ఏ కర్మ చేసినా, నువ్వు ఏది తిన్నా, ఏ కార్యం చేసినా, ఏది దానం ఇచ్చినా, ఏ తపస్సు చేసినా అవి నాకే అర్పించు అని కృష్ణుడు చెప్పిన శ్లోకాన్ని ఉదహరించి చెప్పారు. ఉదహరించి చెప్తే చైతన్య మహాప్రభు అన్నారు ఇది కూడా బాహ్యమైనది అని చెప్పారు. ఒక విషయం మనం గమనించాల్సింది, బాహ్యమైనటువంటిది అంతరమైనటువంటిది అని ఏంది మనం గుర్తుంచుకోవాల్సిందంటే, మనం కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది అంతరమైనటువంటిది. కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం కాకుండా ఇంకేదైనా సరే అది బాహ్యమైనటువంటిదే. ఇక్కడ ఈ శ్లోకంలో చూడండి, యత్కరోషి శ్లోకంలో అన్ని కూడా కృష్ణుడికి అర్పిస్తున్నాం అనేటువంటి మాట ఉంది, కానీ దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇతను వ్యక్తిగతంగా కనబడుతున్నాడు. అయితే ఆ వ్యక్తి కర్మలు అర్పిస్తున్నాడు కృష్ణుడికి, కృష్ణుడికి ఇస్తున్నాడు, కానీ కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించడం లేదు. అందువల్ల అది కూడా బాహ్యమైనది అన్నారు మహాప్రభు. ఆ వర్ణాశ్రమ ధర్మం కూడా అంతే, అందులో త్రిగుణాల నుంచి బయటపడడం అనేటువంటిది దానికోసం విష్ణువును సంతృప్తిపరచడం అనేటువంటి ముఖ్యంగా కనబడుతుందే గాని విష్ణుతో సంబంధం ఏర్పరచుకోవడం ముఖ్యంగా కనబడడం లేదు. అందుకని అది కూడా బాహ్యమైనది అన్నారు. అప్పుడు మళ్ళీ మూడో సమాధానం చెప్పారు. ఏమన్నారు ఈయన రామానందరాయ్, సర్వధర్మాన్ని పరిత్యజ్య శ్లోకం చెప్పి కర్మ ఫలాన్ని త్యాగం, మొత్తం కర్మలన్నింటినీ కూడా త్యాగం చేయడం ఇది సర్వోన్నతం అని చెప్పేసి అన్నారు. అప్పుడు మహాప్రభు ఏమన్నారు, అది కూడా బాహ్యమైనది అన్నారు. వాస్తవానికి మరి సర్వధర్మాన్ని శ్లోకం ఏమిటది, భగవద్గీత యొక్క సారాంశం. భగవద్గీత సారాంశం అంటే ఏం చెప్తున్నాడు కృష్ణుడు, అన్ని ధర్మాలను కూడా పరిత్యజించి నాకు శరణాగతి పొందినట్లయితే మీ పాపాల నుంచి మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ రామానందరాయ్ ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ శ్లోకం చెప్పలేదు. ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, ఈ సర్వధర్మను పరిత్యజ్య అనే శ్లోకాన్ని ధర్మాలన్నింటినీ మనము కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవడానికి విడిచిపెట్టేస్తే అది అంతరమైనటువంటిది అవుతుంది. ఆ ధర్మాలన్నింటినీ మనము కేవలం పాపం నుంచి బయటపడడం కోసం విడిచిపెట్టేస్తే అది బాహ్యమైనటువంటిది అవుతుంది. రామన్ గారు చెప్పింది ఆ ఉద్దేశంతో, ఏది పాపాలన్నీ విడిచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో ధర్మాలన్నింటినీ కూడా పరిత్యజించడం అనేటువంటి ఉద్దేశం కలిగి ఉండేటువంటి వ్యక్తి ఆ సూత్రం ఏదైతే ఉందో అది కూడా బాహ్యమైనటువంటిదే అని అని చెప్పి చైతన్య మహాప్రభు ఆ ఉద్దేశంతో నువ్వు చెప్పింది ఇది బాహ్యము ఇంకా చెప్పన్నారు.
So next Ramananda Roy offered Jnana Mishra Bhakti. Brahma Bhuta Prasannatma na shochati na kankshati samaksh sarveshu bhuteshu mad bhaktim labhate param. So there he is saying that one who is equal to all living entities, who is on the realization of what is spirit and what is matter very clearly, he is eligible for entering into bhakti, or one who is a bhakta with that jnana type of mixture, he was offering that as an answer. Here again, bhakti is not shuddha. The relationship with Krishna is not shuddha. The relationship with Krishna is mixed with the desire for a speculative type of knowledge. Therefore, that is also not within the internal potency of Krishna.
తర్వాత నాలుగో సమాధానం చెప్పాడు రామానందరాయ్, జ్ఞానమిశ్ర భక్తి అని చెప్పాడు. జ్ఞానమిశ్ర భక్తి అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకం ప్రకారం ఏమిటంటే అందరినీ కూడా సమదృష్టితో చూసేవాడు. శరీరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, విషయాలన్నీ కూడా అర్థం చేసుకుని ఆ విధమైనటువంటి జ్ఞానమిశ్రితమైనటువంటి భక్తి కలిగి ఉండేటువంటి వ్యక్తి. ఇక్కడ కూడా గమనించినట్లయితే ఈ భక్తి శుద్ధమైనటువంటి భక్తి కాదు. ఇది కృష్ణుడితో ఇక్కడ ఉన్నటువంటి సంబంధం శుద్ధమైనటువంటి సంబంధం కాదు. ఇది జ్ఞానమిశ్రితమైంది కాబట్టి కృష్ణుడితో అతను ఏర్పరచుకున్నటువంటి సంబంధము కల్పనాపూరితమైన జ్ఞానం మీద ఆధారపడి ఉన్నటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా బాహ్యశక్తి మీదే ఆధారపడి ఉంది. అందుకనే చైతన్య మహాప్రభు ఏమన్నారంటే ఇది కూడా బాహ్యమైంది అని చెప్పారు, ఇది అంతరమైనటువంటిది కాదు.
ఫైనలీ రామానంద రాయ్ సెడ్, బ్యూటిఫుల్ శ్లోక బై లార్డ్ రామ, జ్ఞానే ప్రయాస ముదపాస నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాన్ స్థానేస్థిత శృతిగతాం ధనుమాన్ మనోవీర్ ఏ ప్రాయశో జితజితోత్ప్యసితైస్త్రిలోక్యాం. హియర్ రామానంద రాయ్ ఈజ్ అడ్మిటింగ్ హియరింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ సెయింట్లీ డివోటీస్ విత్ అ సర్టన్ క్వాలిటీ, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద శ్లోక ఇన్ డీటెయిల్, హియరింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ సెయింట్లీ డివోటీస్ as the essence of scriptural directions. And Lord Chaitanya Mahaprabhu said, this is good, but please go further.
తర్వాత ఐదో సంబంధాన్ని చెప్పాడు రామానందరాయ్. బ్రహ్మదేవుడు చెప్పినటువంటిది భాగవతంలో భక్తుల యొక్క సాధు మహాత్ముల యొక్క సాంగత్యంలో కూర్చొని శ్రవణం చేయడము సర్వశాస్త్రాల యొక్క ఉపదేశాల సారాంశం అని చెప్పాడు. చైతన్య మహాప్రభు వెంటనే ఇది సరైనటువంటిది, దయచేసి ఇంకా ముందుకు వెళ్ళన్నాడు.
So, jnane prayasam means giving up the desire for understanding the absolute truth by speculation. When we say that, we think, I'm not speculating about Krishna. But we have a lot of speculations about other things related to Krishna. What are the devotees thinking about me? These sorts of speculations are also harmful for spiritual life. Because we are speculating about how Krishna is orchestrating things for our advancement in Krishna consciousness. So when you get, you know, sometimes devotees have tension and they start really speculating about each other so much that they lose their bhakti. They think that, oh, he thinks about me like this, he speaks about me like this, and then it just becomes, this is also in the category of speculation. Because this is also something, devotees are tadiyas. Tadiya means that which is related to Krishna. So because devotees are tadiyas, when you start speculating about interactions among devotees and what they may be thinking, what they may be doing, you see one observation here and then you make an extrapolation of their whole character based on that. This is all in the category of speculation. And such speculation, we see practically when such speculation goes on, the next thing that happens is persons commit offenses. And then their bhakti gets, at least temporarily, checked.
ఇక్కడ కల్పనాపూరితమైనటువంటి జ్ఞానంతో మనం కృష్ణను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు అని చెప్తున్నారు. మొట్టమొదటిది మనం అనొచ్చు, నేనేమి కృష్ణుడు గురించి కల్పన చేసుకోవడం లేదే, నేనే కృష్ణుడు గురించి ఏమి అనవసరమైనటువంటి అపోహలు చెందడం లేదే అనొచ్చు. మనం కృష్ణుడు గురించి చెందడం లేదు, కానీ కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో వ్యవహరించేటప్పుడు మనం వాళ్ల పట్ల కల్పన చేసుకుంటున్నాం. ఎవరైతే కృష్ణుడు మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మన చుట్టూ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు ఉన్నారో ఆ భక్తులు, వాళ్ళని మనం ఊహిస్తున్నాము. వాళ్ళు చేసేటువంటి వ్యవహారాల పట్ల, వాళ్ళు చేసే కార్యక్రమాల పట్ల ఇతను అట్లా అనుకుంటున్నాడేమో, అతను ఎట్లా అనుకుంటున్నాడేమో అని చెప్పేసి వాళ్ల పట్ల మనం కల్పన చేస్తున్నాము. వాళ్ల పట్ల మనం కల్పన చేస్తున్నామంటే అర్థం ఏంటి? అది వాళ్ళు కృష్ణుడు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఇదే కల్పన అని అంటే. ఈ రకమైన కల్పన ఏం చేస్తుంది? చివరికి తదీయ వాళ్ళు, తదీ అంటే కృష్ణ సంబంధమైనటువంటి వాళ్ళు, కృష్ణ సంబంధమైనటువంటి వాళ్ళ పట్ల మనం కల్పన చేసుకున్న వాళ్ళు ఎట్ట చేస్తున్నారు, వీళ్ళు ఎట్ట చేస్తున్నారు అని చెప్పేసి దానివల్ల మనం అపరాధాలకి పూనుకుంటాం. ఎప్పుడైతే అపరాధం చేస్తామో ఏమవుతుంది? తాత్కాలికంగా మన భక్తి అనేటువంటిది పరీక్షించబడుతుంది.
సో దట్ కైండ్ ఆఫ్ స్పెక్యులేటివ్ టెండెన్సీ వన్ షుడ్ గివ్ అప్ అండ్ దెన్ జ్ఞానే ప్రయాసం ఉదపాస నమంతేవ దెన్ దర్ షుడ్ బి ఎ సబ్మిషన్. Submission with what? Tanuvan manovir. With one's body, with one's mind, and with some speech. There should be submission to the Supreme Lord and to the pure devotees of Krishna. Namantha eva jivandi sanmukharitam bhavadiya vartan. And conduct our life. This is a very important shloka. Jivanti sanmukharitam. Conduct our life according to the teachings of those saintly persons. Jivanti means living or conducting one's life. Jivanti san mukharitam. San means saints. Mukharitam means from the mouths. What emanates from the mouths? Bhavadiya vartan. The descriptions of Krishna, his teachings, his nama rupa guna lila and so on. So conducting our life according to those teachings of saintly persons.
కాబట్టి కల్పన అనేటువంటిది ఉండకూడదు భగవంతుని యొక్క భక్తుల విషయంలో మనకి. తర్వాత ఏం చేయాలి? ఈ శ్లోకంలో వివరిస్తున్నారు, మనం భగవంతుడికి, భగవంతుని యొక్క భక్తులకి మనస వాచ కర్మణ వినయంగా వారికి విధేయతను కలిగి ఉండాలి. మనం వారికి పూర్తిగా విధేయతను కలిగి ఉన్న తర్వాత అప్పుడేం చేయాలంటే చాలా ముఖ్యమైనటువంటిది, వాళ్ళు చెప్పినటువంటి ఉపదేశాల ప్రకారంగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. సాధు మహాత్ములు వాళ్ళ నోటి నుంచి ఏమొస్తుంది? కృష్ణుడి యొక్క నామరూప గుణలీల యొక్క వర్ణన, కృష్ణుడి యొక్క ఉపదేశాలు వస్తాయి. వాటి ప్రకారంగా మన యొక్క జీవితాన్ని మలుచుకోవాలి. చాలా చాలా ముఖ్యమైనటువంటిది.
సో స్థానే స్థిత శృతిగత తనువాన్ మనోభిర్. స్థానే స్థిత మీన్స్ యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ యువర్ సోషల్ పొజిషన్. వాట్ ఎవర్ ఆక్యుపేషనల్ డ్యూటీస్ యూ హ్యావ్, whether you're brahmacharya, grihastha, or brahmana, kshatriya, vaishya, whatever it is, you don't have to change that. That was a question last, in our last class. What are some of the things that grihastha can do? So, one thing he need not do is to change his occupational duty. He can continue as long as it is not against the principles of bhakti. There are certain occupational duties which are not conducive for bhakti. For example, if someone were to work for a slaughterhouse, it would just not be appropriate. Or if someone were to work which directly, the kind of work which directly violates one of the regulative principles, one shouldn't continue in that. At least one should make a plan to exit out of such an occupational duty. One may not be immediately able to do that, but one should make a clear plan. So stay in your occupational duty, but arrange your life in such a way that there is plenty of opportunity for hearing from saintly persons. And hearing is not a passive thing. Hearing is active and it's dynamic. Dynamic means as you hear, your heart will respond to that hearing. And based on that, you will begin to apply. And as you apply, the kind of hearing that you will do will be very different. In the beginning, what you understand from the Bhagavatam will be very different from what you understand from the Bhagavatam as you read it more and more times. The messages are already there, but you cannot access those messages without the dynamic reciprocation from the Bhagavatam. The Bhagavatam purifies the heart, and from such purification, you are able to access deeper meanings of the Bhagavatam. In this way, the whole hearing process is a dynamic process. So allow for the dynamic process of hearing to take place in your life. This is a very important principle for everyone, but for grihasthas particularly. If they fail to hear, then they will not be able to relate their occupational duties to Krishna consciousness properly. And then 7 or 8 or 9 hours of your day is spent in a way which is not really directly helping you to connect with Krishna. But if you're hearing dynamically, then the occupational work itself becomes like a sort of sankirtan. For you, I'll explain this as we go on. It becomes like a sankirtan if you know how to do it. So the basis of that is very strong hearing culture, morning and evening. Every day there should be hearing. Even at your home, you can hear recorded lectures. I can say one thing about recorded lectures. Those lectures that you have heard live, if you hear them again in recorded form, they are more beneficial. Or at least, you should have heard from a person for a period of time, and then if you hear the recorded lectures, they are more beneficial, because the relationship is formed. Through recorded lectures, the relationship is not so easy to form, because service component cannot be demonstrated. You may have a service attitude, but you can't render service to a tape recorded lecture. So, therefore, it's more effective if you want to hear recorded lectures. Hear the recordings of those devotees with whom you have a loving relationship. It'll be much more beneficial. Rather than hearing, I want to hear this sannyasi, please don't get me wrong, don't quote me out of turn. I'm speaking in a certain context. You can hear from anybody that you like, that's up to you. But if you want it to be maximally effective, it is a loving relationship that will help you to access the teachings on a deeper level.
ఇక్కడ ఈ శ్లోకంలో తానే స్థితిగతం అని చెప్పబడినట్లు మనం ఏ స్థానాల్లో అయితే ఉంటామో ఆ స్థానాల్లో ఉండి ఈ లక్షణాలన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకున్నప్పుడు అప్పుడు మనకు ఏదైతే స్థానాల్లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం కృష్ణ సంబంధంగా మనం మనసు కలిగేటువంటి స్థితిలో ఉంటాం. ఇది గృహస్థులు ఇంతకుముందు ఒక ప్రశ్న అడుగున్నారు, గృహస్థులు చేయగలిగినటువంటి కార్యం ఏంటని. గృహస్థులు చేయదగినటువంటి కార్యం ఏంటంటే, ఒకటి, వాళ్ళేమి వాళ్ళ స్థానాల నుంచి విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ వృత్తి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. బ్రహ్మచారి గృహస్థ కావచ్చు, బ్రాహ్మణ క్షత్రియ వయసు ఎవరైనా కానీ, వాళ్ళు అంటే వాళ్ళ యొక్క వృత్తులు కృష్ణ సంబంధానికి, కృష్ణ యొక్క శ్రవణానికి అవరోధం కానంత వరకు వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా కషాయశాలలో పనిచేస్తున్నారు, అటువంటిది మనం ఆలోచించాలి, దాని నుంచి మనం దూరం కావడానికి ప్రయత్నించాలి. లేకపోతే 4 నియమాల్లో ఏదో ఒక నియమాన్ని ప్రచంగా ఉల్లంఘించేటువంటి వృత్తులు ఉన్నాయి, వాటి నుంచి దూరంగా ఉండాలి. దానికి కొంత సమయం పడుతుంది, అప్పటికప్పుడు మన వృత్తులు మానుకోలేము, కానీ క్రమేపి వాటి నుంచి బయటకు వచ్చేయడానికి ప్రయత్నించాలి. బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేసి ఎక్కువగా శ్రవణానికి అనుకూలమైనటువంటి రీతిలో మన వృత్తులు మంచుకోవాలి. శ్రవణం బాగా ఉంటే ఏమవుతుందంటే విషయాలు హృదయంలోకి వెళ్తాయి. హృదయంలోకి వెళ్ళినటువంటి ఆ విషయాన్ని మనము ఆచరించగలుగుతాం. ఎప్పుడైతే మీరు ఉన్న విషయాలను ఆచరిస్తారో అప్పుడు మీ శ్రవణం అనేటువంటిది ఇంకా ప్రభావవంతమవుతుంది. భాగవతం మొదట్లో మీకు చదివినప్పుడు ఒక అవగాహన వస్తుంది, అదే భాగవతాన్ని మళ్లీ 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 దయ చదువుతుంటే దానిలో ఉన్నటువంటి గూఢమైనటువంటి నిగూఢమైనటువంటి అర్థాలన్నీ కూడా సాక్షాత్కారం అంతా కూడా మీకు అర్థమవుతుంది. అంటే సందేశం ఇక్కడ ఉంది, దాన్ని పదే పదే మనం తీసుకోవడం ద్వారా మనకి దానిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అర్థమవుతుంటాయి. అందుకనే మనం ఖచ్చితంగా శ్రవణం అనేటువంటిది కేటాయించాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఉపన్యాసాలు వింటూ ఉండాలి. ఉపన్యాసాలు వినే విషయంలో ఏమిటంటే, అప్పటికే ఆ ఉపన్యాసం ఒక భక్తుడి దగ్గర మనం విని దానిని మళ్ళీ తిరిగి టేప్ రికార్డర్లో వింటే బాగా ఉపయోగపడుతుంది. అది లేదు, ఒక భక్తుడి దగ్గర నుంచి మనం చాలా కాలం ఉపన్యాసాలు వింటూ వింటూ అదే భక్తుడి ఉపన్యాసాలు మళ్ళీ మనం అక్కడ వింటే అది కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రేమ పూర్వకమైన సంబంధం అనేటువంటి అప్పటికే ఆ భక్తుడి ఏర్పడి ఉంటుంది కాబట్టి అది విన్నప్పుడు మనకి మరింత ప్రభావవంతంగా మనలో చాలా చక్కటి ప్రతిస్పందన తీసుకురాగలుగుతుంది హృదయంలో. అలా కాకుండా మనం అసలు ఏ సంబంధం లేని వాళ్ళతో మనం వింటూ ఉన్నాం అనుకోండి, అంటే ఇది తప్పుగా అపార్థం చేసుకోదు ఎవరు కూడా. సేవా భావన అనేటువంటిది, ప్రత్యక్ష సేవా భావన అనేటువంటిది ఉపన్యాసంలో రావాలి. అలా రావాలి అంటే ఎవరితో అయితే, మీరు ఎవరి ఉపన్యాసాలను వినొచ్చు కాదనడంలే, ఎవరితో అయితే మీకు ప్రేమపూర్వకమైన సంబంధం ఉందో ఆ భక్తుడు చెప్పిన ఉపన్యాసం కనుక మీరు విన్నట్లయితే మీ శ్రవణం అనేటువంటిది ఇంకా బాగా ప్రభావవంతంగా ఉంటుందని చెప్తున్నారు.
So in another sense, hearing is dynamic activity. This is also to be known. Because Krishna is inspiring the speaker to speak according to the desires of the audience. He won't say, Prabhupada won't speak the same thing in different places, lecturing on the same verse, he would speak different things, depending on who is hearing. It's not that Prabhupada is planning, you know, oh, here is this person, I should speak this, I should speak. That component is less actually. Krishna is in control of the pure devotee's senses. So Krishna knows what the people in a particular setting need to hear. So Krishna manifests those teachings from the mouth of his pure devotee. So when you hear a recorded lecture, it may not be exactly applicable for you, at least the way it is conveyed may not be exactly the same. But when you are physically present in a lecture, then you will get, you know, the speaker will be inspired to speak those very answers that you are looking for. It's a dynamic activity. Now, if you have formed a loving relationship with a particular Mahabhagavata or Bhagavata, then what happens is, Krishna, because of that loving relationship that exists between us and that particular person, Krishna will get a dynamic experience, even if we hear recorded lectures. Because the kind of recordings you'll play will be exactly suitable for your hearing.
తర్వాత ఈ శ్రవణమైనటువంటిది ఇది చాలా చాలా ప్రభావవంతమైనటువంటి విషయము. ఇంకొక విధానంలో మనం చూసినట్లయితే అదేమిటంటే, ఎవరైతే భక్తుడు మనకు ఉపన్యాసం చెప్తున్నాడో, కూర్చొని ఎవరైతే భక్తులు ఉపన్యాసం వింటున్నారో వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగా కృష్ణుడు ఈ భక్తుని చేత చెప్పిస్తాడు. అందుకనే మనం చూడొచ్చు ప్రభుపాద గారు ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ఒకే శ్లోకం మీద వేరే వేరే ప్రదేశాల్లో ఇచ్చినప్పుడు వేరే వేరేగా ఉంటుంది ఆ ప్రవచనం. ఎందుకు ఆ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ ప్రభుపాద గారు ఏమి లెక్క పెట్టుకోరు, ఇక్కడ ఇతనున్నాడు అక్కడ అతనున్నాడు అతని ప్రకారం నేను మాట్లాడాలి ఇతని ప్రకారం నేను మాట్లాడాలి అని చెప్పి ప్రభుపాద గారు అనుకోరు. ఆ శాతం చాలా చాలా తక్కువ. అక్కడ విషయం ఏంటంటే, కృష్ణుడు తన భక్తుని ప్రేరేపిస్తున్నాడు, అక్కడ ఎవరైతే కూర్చొని ఉంటున్నారో వాళ్ళకి కోరికలకు అనుగుణంగా అతనికి చెప్పించడానికి ఈ రకమైన ప్రతిస్పందన అనేటువంటిది అక్కడ మనము ఈ రికార్డింగ్ ఉపన్యాసాలు వింటున్నప్పుడు అది సాధ్యం కాదు. అంటే మనకి నిజంగా మన యొక్క ఆలోచనలకు మనం ఏదైతే కోరుకుంటున్నామో మన కోరికలకు అనుగుణంగా అక్కడ ఉపన్యాసం మనం వినే అవకాశం రాకపోవచ్చు. కానీ ఒక భక్తుడి దగ్గర నుంచి స్థిరంగా మనం ఉపన్యాసాలు వింటాం, అతన్ని మనం ప్రేమపూర్వకమైన సంబంధం ఏర్పరచుకున్నప్పుడు, అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఎవరైతే భక్తుడితో మనం ప్రేమపూర్వక సంబంధం ఏర్పరచుకున్నామో ఈ భక్తుని యొక్క ఉపన్యాసాలు తర్వాత మనం టేప్ రికార్డర్లు పెట్టుకుని విన్నప్పటికీ కూడా ఇప్పటికీ అతనితో ప్రేమపూర్వక సంబంధం ఉంది కాబట్టి కృష్ణుడు అక్కడ సరిగ్గా మనకి ఏదైతే ఉపన్యాసం కావాలో అదే అక్కడ మనం ఆ టేప్ రికార్డర్లో ప్లే చేస్తాం అన్నమాట.
ఇట్స్ హ్యాపెన్డ్ టు మీ మెనీ టైమ్స్, సో ఐ కెన్ టెల్ యూ విత్ కాన్ఫిడెన్స్ ఇట్స్ ట్రూ. అండ్ ఇట్స్ హ్యాపెన్డ్ టు మెనీ మెనీ డివోటీస్ ఐ నో, దోస్ హూ హియర్ ఫ్రమ్ రికార్డెడ్ లెక్చర్స్. ద పాయింట్ వీఆర్ డిస్కసింగ్ ఇస్ గ్రాస్తాస్ మే నాట్ హ్యావ్ ది ఆపర్చునిటీ టు గో అండ్ హియర్ daily from saintly persons because of physical distance or some other constraints. So therefore, they may have to hear recorded lectures instead of not hearing at all. When they do hear, it is better that they hear from devotees with whom they have that loving relationship. Then it would have a greater impact. Rather than just hearing a little here, a little here, a little here, a little there, you just won't get much out of it.
అందుకనే ఇది వాస్తవం, ప్రభు కూడా చెప్తున్నారు నా అనుభవంలో, ఇది స్వానుభవంలో నాకు ఉంది, అందుకే నేను దృఢంగా చెప్తున్నాను ఇది సత్యమని. చాలా మంది భక్తులకు అనుభవం కూడా ఇది ఉంది. ఎవరి వ్యక్తితో అయితే, ఏ వ్యక్తితో అయితే ప్రేమపూర్వక సంబంధాన్ని కలిగి ఉంటామో ఆ వ్యక్తి ఉపన్యాసాలు మనం ఆయన లేనప్పుడు కూడా వింటే అందులో మనకి కోరికకి అనుగుణంగా మనకి ఏదైతే సందేశం అందించి రావాలో అది భగవంతుడు మనకి ఇక్కడ అందజేస్తాడు. ఇంకా శ్రవణమైనటువంటిది మనం ప్రత్యక్షం కూర్చొని వింటే మనం ఏదైతే కోరుకుంటున్నామో అది భగవంతుడు అతని ద్వారా మనకు అందజేస్తాడు. మరి పరోక్షంగా అంటే గృహస్థులందరికీ కూడా ఇలా ప్రత్యక్షంగా వచ్చి కూర్చొని వినేటువంటి అవకాశం ప్రతిసారి ఉండదు. సాధు మహాత్ములు లగించి వినే అవకాశం వాళ్ళ ఇంటి దగ్గర వినాల్సి వస్తుంది, దూరం ఉండొచ్చు, వేరే వేరే కారణాలు ఎన్నో ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏంటంటే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వినేదానికన్నా కూడా ఏ వ్యక్తి దగ్గర అయితే వాళ్ళకి ప్రేమపూర్వక సంబంధము ఆ వ్యక్తి ఉపన్యాసం కనుక విన్నట్లయితే వాళ్ళకి కావాల్సిన ఉపన్యాసం నుంచి వాళ్ళకి లభిస్తుంది.
సో ఇఫ్ యూ అప్లై ద హియరింగ్ ప్రాసెస్ రైట్ విత్ ప్రాపర్ సబ్మిషన్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ వర్డ్స్ in the company of saintly devotees. This is very important. It says, Jivanti Sanmukharitam, it means you have to live somehow in the company of devotees. And you have to live somehow according to the teachings. So if you do that, then you can very quickly conquer Krishna within your heart, who is unconquerable by any means. The ajita becomes jita.
అందుకనే మనం ఈ సాధుమాత్మల సాంగత్యంలో ఉండి మనసావాచ కర్మణ వారికి శరణాగతిని పొంది విధేయత భావంతో మనం శ్రవణం చేయాలి. ఎందుకంటే సాధుల సంగతి అనేటువంటి చాలా ముఖ్యము. సాధుల సంగతి అంటే సాధువులతో ఉండాలి, సాధువుల ఉపదేశాలు పాటించాలి. ఈ రెండు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు శత్రువుల చేత జయింపు సఖ్యముగా అయినటువంటి అజితుడైనటువంటి మన హృదయంలో ఉన్నటువంటి కృష్ణుడు జితుడవుతాడు, అంటే మన చేత జయింపబడతాడు.
సో what should be the attitude of the hearer, further elaboration of that is in the second chapter of the first canto. We went to Ramananda Roy's because I wanted to establish very firmly that hearing is the process for getting into the internal potency of Krishna. So, and once you get into that internal potency of Krishna, because hearing develops your relationship, depends on whom you hear from. If the person from whom you are hearing is not a pure person, he is not interested in his relationship with Krishna, at least not exclusively. And therefore he cannot allow you to develop your exclusive relationship with Krishna. His speech will be contaminated. So you have to hear from a person who is exclusively interested in Krishna. Ahaituki apratihata yenatma yeyatma suprasidati. He has to be completely interested in his relationship with Krishna. One who is very strongly pursuing that relationship with Krishna, when he speaks, his speech is filled with love for Krishna, to whatever degree it is matured, and that love will be transmitted into the heart of a genuine seeker of transcendental knowledge.
ఇక్కడ మనకు వినేటువంటి వ్యక్తికి ఎటువంటి అర్హతలు ఉండాలనేటువంటిది రెండో అధ్యాయంలో వివరించారు, మొదటి స్కందం రెండో అధ్యాయం భాగవతంలో. అయితే మనం మధ్యలో రామానందర్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకోసమంటే అసలు శ్రవణమైనటువంటిది భగవంతునికి అంతర్శక్తి, భగవంతునికి అంతరంగ శక్తి దగ్గరికి వెళ్ళడానికి శ్రవణం అనేటువంటిది ఒక్కటే మార్గం అనేటువంటి విషయాన్ని ధృవీకరించడం కోసమే మనం రామానందర్ చర్చ దగ్గరికి వెళ్ళాము. అయితే మనం ఎవరైతే వ్యక్తితో మనం భాగవతం వింటున్నామో ఆ విన్నటువంటి వ్యక్తి దగ్గర మనకు సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ఎవరైతే వ్యక్తి మనకు భాగవతం చెప్తున్నాడో అతను గనక కేవలం కృష్ణుడితోనే నాకు సంబంధం ఉండాలి అనే భావన గనక కలిగి లేనట్లయితే అతని మాటలు కలుషితం అయిపోతాయి. అవిన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మనం ఉన్నామో, మనం ఆయన దగ్గర నుంచి ఉన్నప్పుడు మనం కేవలం కృష్ణుడితో నాకు సంబంధం ఏర్పరచుకోవాలనే భావన మనం కలిగి ఉండలేము. కానీ ఎవరైతే వ్యక్తి కేవలం కృష్ణుడితోనే నేను సంబంధం కలిగి ఉండాలి ప్రత్యేకించి అనే భావన కలిగి ఉన్నాడో, అతని దగ్గర నుంచి విన్నప్పుడు అప్పుడు అతను ఆ భావన కలిగి ఉన్నాడు, స్థాయికి అయితే చేరుకోలేదు, కానీ అతను ఎంత స్థాయిలో అయితే చేరుకున్నాడో, ఆ ఎంత స్థాయి వరకు అతను ఆ ప్రేమను పొంది ఉన్నాడో, అంత స్థాయి ప్రేమను అతను మనకు పంచిపెట్టగలుగుతాడు. అతని దగ్గర నుంచి ఉన్నప్పుడు మనం ఆ ప్రేమను మనం పొందగలుగుతాం.
సో ఇన్ సెకండ్ చాప్టర్ ఫస్ట్ క్యాంటో వర్సెస్ 16-20 ద హోల్ ప్రాసెస్ ఆఫ్ హౌ హియరింగ్ వర్క్స్ ఇస్ డిస్క్రైబ్డ్. సో వీ గోయింగ్ టు ఎగ్జామిన్ దిస్ ఇన్ సమ్ డీటెయిల్ డ్యూరింగ్ ద నెక్స్ట్ హాఫ్ అవర్ ఆర్ సో. సో వర్స్ నంబర్ 16, శుశ్రూషోశ్రద్ధానస్య వాసుదేవ కథారుచి శ్యాన్ మహత్సేవయా విప్రా పుణ్యతీర్థనిషేవనాథ్. ఓ ట్వైస్ బోర్న్ సేజెస్, బై సర్వింగ్ దోస్ డివోటీస్ హూ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ వైస్, గ్రేట్ సర్వీస్ ఇస్ డన్ బై సచ్ సర్వీస్. వన్ గెయిన్స్ అఫినిటీ ఫర్ హియరింగ్ ద మెసేజెస్ ఆఫ్ వాసుదేవ్.
ఇక్కడ శ్రీమద్ భాగవతం రెండో అధ్యాయం మొదటి స్కందం రెండో అధ్యాయంలో 16-20 శ్లోకాల్లో మనకు తెలియజేస్తున్నాయి అసలు వినడానికి కావలసినటువంటి వ్యక్తులకు అర్హత ఏమిటి అనేది. ఇందులో 16 శ్లోకం గురించి మనం చెప్పుకుందాము. ఓ విప్రులారా, సర్వపాప దూరులైనటువంటి మహాభక్తులకు సేవను గుర్చుట ద్వారా గొప్ప సేవ వనరించబడుచున్నది. అట్టి సేవ ద్వారా మనుజునికి వాసుదేవుని కథలను శ్రవణం చేయుట ఎందు రుచి ఉత్పన్నమగుచున్నది.
సో హియర్ ద కీ వర్డ్స్, దర్ ఆర్ నంబర్ ఆఫ్ కీ పాయింట్స్ హియర్. 5 డిఫరెంట్ థింగ్స్ ఆర్ మెన్షన్డ్ హియర్. Number one is the causeless mercy of pure devotees. Because if they were not to speak, you would not get any opportunity to hear anything. And they are not obliged to speak. Even if we ask questions, they are not obliged to give any answers. They are free. We are dependent on them, they are not dependent on us. So it's the causeless mercy of devotees that they allow us to hear from them and serve them. So that's the number one point. Without this, you cannot get bhakti at all. Bhakti is completely causeless. You cannot do anything, you cannot pay any price to get bhakti. It's causeless because only bhaktas can give it. And they give it not because we have done something, but because the nature of bhakti itself is like that.
ఇక్కడ మనకు ఐదు విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి వచ్చి భక్తులకు అకారణమైనటువంటి కృప తెలుస్తుంది. వాళ్ళు అకారణమైనటువంటి కృపతో చెప్తున్నారు కాబట్టి మనం వినగలుగుతున్నాం, వాళ్ళకి సేవ చేసుకోగలుగుతున్నాం. మనం అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలని వాళ్ళేం మనకి రుణపడలేరు, మనం వాళ్ళేం మనకి బాధ్యత పడిలేరు. కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? కేవలం మన పట్ల అకారణమైనటువంటి కృపను చూపిస్తున్నారు కాబట్టి, మన మీద వాళ్ళకి చేశామని కాదు. అంతేకాకుండా భక్తి సూత్రం కూడా ఇదే. భక్తి కూడా అకారణమైనటువంటి కృప ద్వారా వస్తుంది. మనం భక్తికి సమానంగా ఏది వెల కట్టలేము, దానికి మనం ఎంత మూల్యాన్ని సరే తిరిగి చెల్లించలేము. మనం ఈ భక్తి అనేటువంటిది అకారణమైనటువంటి కృప. ఈ పవిత్ర భక్తుల వాళ్ళు అకారణమైన కృపను కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు కాబట్టి మనం వినగలుగుతున్నాము, వాళ్ళకి సేవ చేసుకోగలుగుతున్నాం.
సో భక్తి ఇస్ కాజ్లెస్, ద కాజ్లెస్ మెర్సీ ఆఫ్ వైష్ణవస్. దట్స్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ is that one should be shushrusho. The word shushrusho here is defined as one who is engaged in hearing, or even before hearing there is a quality to the person, an enthusiasm to hear, an eagerness to hear. That's the second point. One should be extremely eager to hear about transcendental subject matter. Especially, I've already expressed, this means the eagerness is not just to hear the message. The eagerness is to equally cultivate our relationship with Krishna. The message cannot be separated from Krishna. The message cannot be separated from the representatives of Krishna. So the eagerness to cultivate our relationship with the devotees, and that eagerness having enthusiasm to hear.
ఇక్కడ ఇది ఒక లక్షణం ఏంటంటే, భక్తికి అకారణమైనటువంటి కృప. భక్తులు కూడా అకారణమైన కృపను కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు మనకు చెప్తున్నారు. రెండవది, ఇక్కడ శుశ్రూష అనే పదం ముఖ్యం. సేవ చేయాలి. దానికి ఇక్కడ అర్థం ఏం చెప్పారంటే వినడం అని చెప్పారు. వినడం అనేటువంటిది సేవ ఎట్లా అవుతుంది అంటే, వినడానికి ఒక నాణ్యత, ఒక లక్షణం ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ఆతృత ఉండాలి. ఏమిటి, ఏ విషయంలో ఆతృత ఉండాలి? వాళ్ళు చెప్పేటువంటి విషయాలు నేను వినాలి అనేటువంటి విషయంలో ఆతృత చెందడం అంటే అర్థము, నేను కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలనే విషయంలో ఆతృతను కలిగి ఉండాలి. ఎందుకంటే కృష్ణుడు గాని, కృష్ణ భక్తులు గాని, కృష్ణ భక్తులు ఇచ్చేటువంటి సందేశాన్ని గాని, మూడింటిని విడదీయలేం మనం. వాళ్ళు చెప్పేటువంటి సందేశం పట్ల మనం ఆతృతను కలిగి ఉన్నామంటే అర్థము, వాళ్లతోనూ అంటే కృష్ణ భక్తులతోనూ, కృష్ణుడితోనూ మనం సంబంధం ఏర్పరచుకోవడంలో ఆతృతను కలిగి ఉన్నాము అని చెప్పి అర్థం. ఆ రకమైన ఆతృతతో మనం వినాలి. అది రెండవ లక్షణం.
దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ బికాస్ వెన్ శ్రీల ప్రభుపాద అభయ చరణ్ వాజ్ ఇంట్రడ్యూస్ టు భక్తి సిద్ధాంత ఫర్ ఇనిషియేషన్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ సార్, yes, I'll accept him. Because what? He likes to hear. That's the primary quality. We should be hearing means relationship. It's not just, once again, hearing is not like you're hearing a news item or something. The reason Bhagavatam is so very fresh and transcendental is because Bhagavatam is relationship with the Vaishnava. That's what Bhagavatam is. Relationship with Vaishnava and relationship with Krishna. That's why it is so exciting. So, if this is very important, those who are planning to take initiation, either first initiation or second initiation, they should be very strong in the hearing position. Otherwise, the whole thing, everybody, but particularly they should demonstrate it. That yes, we want to really develop that Vaishnava relationship through the process of hearing and serving after hearing. So one thing I require people to do, apart from the standard ISKCON test for initiation, I like them to write an essay on relationship between spiritual master and disciple. What are the qualities of the spiritual master? What are the qualities of the disciple? What are the responsibilities of a spiritual master? And what are the responsibilities of a disciple? Only if they write it satisfactorily, I would recommend them. Even if they have passed the other tests, even if they have done so many other things. If they have not understood this, that means they really don't understand what they are getting into. And they may be either frustrated or becoming dejected or worse, offensive, and so on.
ఈ శ్రవణం అనేటువంటిది చాలా ముఖ్యము. ఒకసారి ప్రభుపాదుల వారు భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీక్ష పోయేటువంటి సమయంలో భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తున్నారు, నేను ఇతనికి దీక్షనిస్తున్నాను, కారణం ఏంటంటే ఇతను వినడానికి ఇష్టపడతాడు అని చెప్పారు. వినడం అనంటే అంతమైనటువంటిది. మళ్లీ మనం చెప్పుకుంటున్నాం ఏమిటంటే, వినడం అంటే ఏదో మన వార్తాపత్రికల వార్తలు విన్నట్లు కాదు. వినడం అంటే అది మనం చెప్పుకున్నట్లుగా ఈ భాగవతము ఇది ఎప్పుడు కూడా తాజాది, అంటే ఎప్పుడు కూడా ఇది స్వచ్ఛమైనటువంటిది అని చెప్పి చెప్తారు. ఎందుకు? వినడం అంటే అర్థం ఆ వ్యక్తితో మన సంబంధాన్ని ఏర్పరచుకోవడం. ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే ఉంటున్నామో అతనితో మన సంబంధాన్ని ఏర్పరచుకోవడం. భాగవతం అంటే ఇది వైష్ణవ సంబంధమే, పుస్తకం అంతా కూడా వైష్ణవ సంబంధం, విష్ణు సంబంధం, వాళ్లతో సంబంధం ఏర్పరచుకోవడం గురించే భాగవతంలో ఉంది. కాబట్టి మనం భాగవతాన్ని వినడం అనంటే వాళ్లతో సంబంధం ఏర్పరచుకోవడం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకనే సామాన్యంగా ఈ దీక్ష తీసుకునేటప్పుడు కూడా మనం ఈ విషయాన్ని గమనించాలి. దీక్ష తీసుకునేటప్పుడు మనం ఈ అర్హతని మనం ఉన్నాయో లేదో చూడాలి. శ్రవణం విషయంలో, వాళ్ళకి మనం సేవ చేసేటువంటి విషయంలో, ఇవన్నీ చూసుకుని మనం దీక్ష తీసుకోవాలి. అందుకని ప్రభు కూడా మన ఇష్టంలో ఏవైతే దీక్ష తీసుకోవడానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి, వాటితో పాటు ప్రభు సామాన్యంగా ఒక పరీక్ష పెడుతుంటారు. ఏమిటంటే అది, వాళ్ళకి ఒక వ్యాసం రాయమని చెప్తారు. ఎవరైతే దీక్ష తీసుకోవాలని కోరుతున్నారో వాళ్ళకి ఏమిటా వ్యాసం అంటే, గురువు లక్షణాలు ఏమిటి, శిష్యుడు లక్షణాలు ఏమిటి, గురువు బాధ్యతలు ఏమిటి, శిష్యుడు బాధ్యతలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉండాలి, దానికి సంబంధించిన ఒక వ్యాసం రాయమంటారు. అది అతను సంతృప్తికరంగా రాస్తేనే ప్రభు వాళ్ళని దీక్ష తీసుకోవడానికి అని చెప్పేసి సిఫారసు చేస్తారు. లేదంటే మాత్రం చేయరు. ఎందుకని, ఈ అవగాహన లేకుండా అతను ఎన్ని సేవలు చేస్తే ఏమి, ఇంకా ఎన్ని పరీక్షలు ఉత్తీర్ణులు అయితే ఏమి, ఏమైతే కూడా చెట్టు చివరికి అతను తీసుకుని దానివల్ల అతను విసుగు చెందుతాడు, కలచి చెందుతాడు, అప్పుడు అతను చేస్తాడు.
Of course, not the writing of the essay is not the point. The point is they should understand it, and someone can somehow manage to write something. But the real issue is, are they really catching the spirit of initiation? It's based on wanting our relationship with Krishna through that representative of Krishna. Otherwise, you're making a formality. And if you make this a formality, it's not going to be giving you the connection, just like a leaf. If you just attach it to the tree with a little glue, that's not going to give you anything. It has to be naturally attached. To make it look nice, you can attach the leaf to the... So the real attachment of the leaf to the branch or the twig is this hearing process. Hearing means submission. Hearing means so many things. It's not just, we've been discussing it. Hearing means fundamentally, I am interested in that relationship. I'm not just interested in getting some principles which I'll apply like an impersonalist and get some success. Ekalavya did that. He was independent of his guru. He was trying to become a great archer, Dronacharya. And he succeeded to some degree. But Dronacharya was not very happy, because Dronacharya really didn't want to teach Ekalavya archery. But Ekalavya wanted to learn independent of Dronacharya's interest. And he made a murti of Dronacharya and worshipped it. And to prove this point, Krishna enabled him to become a good archer. One time, Ekalavya was shooting in the middle of the night. A hound was barking, or whatever the sound it makes. And he was irritated with the sound, so he shot 7 arrows into the mouth of the hound. And it just closed the mouth of the hound, but didn't kill it. So Arjuna saw this. Arjuna said to Dronacharya, you made a promise to me that no one would be a better archer than me. Here Ekalavya is getting quite good. So Dronacharya, Arjuna was not envious of Ekalavya. Arjuna was interested in preserving the order of the word of his spiritual master, Dronacharya. So therefore, he asked this question. Not because he was worried that Ekalavya might become better. The point I'm making is, we are not trying to become perfectionists in different skills, even speaking skills or preaching skills or any skills. We are trying to become perfect in our relationship with Krishna. That is our perfection. So if somebody is not interested in the relationship, he is going through a self-defeating process. Klesho adhikatarastesham avyakta asakta chetasam avyakta hi gatir dukham dehavadbir avapyate. The path of spiritual life without relationships is full of difficulty. It is just not very fruitful.
అందుకని ఇతను ఆ వ్యాసం అట్లా కష్టపడి రాసినా గానీ ఏదో విధంగా ఎవరో ఒక ద్వారా రాసేస్తే కూడా భావన అనేటువంటిది ముఖ్యం అన్నమాట. అతని భావన ఎట్లా ఉండాలంటే నేను ఈ ఆధ్యాత్మిక గురువు ద్వారా కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనేటువంటి భావన అతనికి ఉండాలి. ఆ ఉద్దేశం కలిగి ఉన్నప్పుడే అతను దీక్ష తీసుకుంటే దానికి అర్థం ఉంటుంది. అలా లేకుండా అతను ఎన్ని చేసినప్పటికి కూడాను ఊరికి మనం ఒక ఆకును తీసుకెళ్లి దానికి అతికిస్తే అది ఏమైనా పెరుగుతుందా? అది చాలా వికృతంగా ఉంటుంది. సహజంగా దానికే ఆకు దానికే ఉంటే చాలా చక్కగా కనబడుతుంది. ఇక్కడ ఈ ఏకలవిడు ఇదే ప్రయత్నం చేసింది. ద్రోణాచార్యుడు మనం ఏమనుకుంటామంటే ఉపదేశాలు వినేయాలి, వాళ్ళతో సంబంధం అయితే మనకు వద్దు, ఉపదేశాలు వినేసి వాటి ద్వారా మనం సొంత అభ్యాసం చేసుకుని మనం బాగుపడిపోవాలనుకుంటాం. ఏకలవిడు అట్లానే చేశాడు. ఆయన ద్రోణాచార్యుడి దగ్గర ఏ విద్య నేర్చుకున్నానని వెళ్ళాడు, ఆయన నేర్పనని చెప్పాడు, ఆయన గురువుగా పెట్టుకుని సొంతంగా అభ్యాసం చేశాడు. అభ్యాసం చేసినప్పుడు ఇతను నిజంగానే గొప్ప వెలికాడయ్యాడు. ఎందుకంటే కృష్ణుడు అట్లా తయారు చేశాడు అతన్ని, ఎందుకంటే జనానందరికీ లోకానికి నేర్పించడం కోసం. అతను నిజంగానే గొప్ప వెలికాడయ్యాడు. ఒకసారి ఒక నక్క అది ఊల పెడుతున్నప్పుడు ఆయన శబ్దాన్ని అట్లా కొత్త ఇంగ్లీష్ సరే ఒక కుక్క అరుస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ కుక్క అరుపు విని శబ్దం విని దానిపైన 7 బాణాలు ప్రయోగించాడు. 7 బాణాలు వెళ్ళి ఆ కుక్కని ఏమాత్రం చంపకుండా దాన్ని నోరు మూసాయనమాట. అది చూశాడు అర్జునుడు. చూసి వెంటనే ద్రోణాచార్యుని అడిగాడు, ఇదేమిటి, నాకన్నా కూడా గొప్ప విలుకాడు ఎవరు ఉండరని చెప్పేసి మీరు వాగ్దానం చేశారు కదా, ఇతను చూస్తే నాకన్నా చాలా గొప్ప విలువ తినేసుకుని ఉన్నాడు, ఇదేమిటి అని చెప్పేసి అన్నాడు. అయితే ఇక్కడ ద్రోణాచార్యుడికి అతనికి ఏమాత్రం నేర్పడానికి ఇష్టం లేదు, కానీ అతను మాత్రం సొంతంగా నేర్చుకున్నాడు. మనం అనుకోకూడదు ఈ అర్జునుడు ఏదో అసూయతో నాకన్నా కూడా ఇతను గొప్పగా నేర్చుకున్నాడని. అసూయత అక్కడ అడగలేదు ఆ ప్రశ్న. ఆధ్యాత్మిక గురువు చేసిన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకోవడం కోసం ఆయన మాట అడిగాడు. తనకేదో ఆయన గొప్పగా నేర్చుకున్నాడని బాధ కాదు ఈయనకు, అందుకని ద్రోణాచార్యుడు గుర్తు చేశాడు. అట్లాగే మనం కూడా మనకు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనకి నైపుణ్యతలతో పని లేదు. నైపుణ్యతలతో మాట్లాడేది, లేకపోతే సేవలు చేసేది, లేకపోతే ఏదైనా ఉపన్యాసాలు ఇచ్చేది, వాటిలో మనం నైపుణ్యతను పరిపూర్ణతను పొందడం అది కాదు మన ముఖ్యం. కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవడం అనేటువంటిది ముఖ్యం. కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకున్న దానిలో పరిపూర్ణత సాధించాలి. చెప్పడంలో, మాట్లాడడంలో, ఇంకోటి ఇంకోటి చేయడంలో పరిపూర్ణత సాధించాలి, అది కాదు ఉపయోగకరమైనటువంటిది.
ఇన్ ది భగవద్గీత వి ఫైండ్ ది కాంట్రాస్ట్. అర్జున హ్యాస్ ఎ స్ట్రాంగ్ రెస్పెక్ట్ ఫర్ ద్రోణాచార్య, ది రిలేషన్షిప్ విత్ ద్రోణాచార్య. సో హి ఇస్ హెసిటేటింగ్ టు ఫైట్ విత్ ద్రోణాచార్య. Duryodhana, his relationship with Dronacharya is more or less a mercantile relationship. So he doesn't mind going and doing political diplomacy with Dronacharya. But Arjuna would never do that because he was interested in the sanctity of the relationship.
Ikkada manam chudochu Arjunudu Dronacharya daggariki vachinappudu yuddhaniki vachinappudu Dronacharyanni ayanatho yuddham cheyadaniki nenu venakadutunnadu endukanante ద్రోణాచార్యుడితో ఆ విధమైనటువంటి సంబంధం ఉంది, పవిత్రమైనటువంటి సంబంధం ఉంది కాబట్టి ఆయనకి యుద్ధం చేయడానికి మనసు రావడం లేదు. మరి దుర్యోధనుడు ఆయన ఎంతో స్వేచ్ఛగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి రాజకీయ సంబంధమైన కుట్రలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని అంటే ఇక్కడ అర్జునుడు ఆ పని చేయలేకపోయింది. ద్రోణాచార్యుడికి తనకి మధ్య ఉన్నటువంటి పవిత్రమైన సంబంధాన్ని చెడగొట్టుకోవడం, దానిని కలుషితం చేయడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆయన మాత్రం ద్రోణాచార్యుడితో యుద్ధం చేయడానికి వెనుకాడుతున్నాడు.
సో ఇన్ ది స్టోరీ ఆఫ్ భక్తి సిద్ధాంత అండ్ శ్రీల ప్రభుపాద్, there was this big gathering of devotees in Vrindavan, and that evening everybody was going to go to see Sheshashayi Vishnu, and a choice was given. Those who want to sit and hear Bhakti Siddhanta, they can stay. Those who want to go, they can go. Everybody else mostly went. Only a few handful of people stayed back. This showed to Bhakti Siddhanta that Prabhupada, Abhacharan, was interested in a relationship with Bhakti Siddhanta. He was in Vrindavan for a relationship with Bhakti Siddhanta, not for sightseeing, whereas others were more or less for sightseeing.
ఇంకొక సందర్భం మనం చూసినట్లయితే భక్తి సిద్ధాంత మహారాజుకి ప్రభుపాదకి జరిగినటువంటిది. ఒకసారి భక్తులందరినీ కూడా సమావేశపరిచారు. సమావేశపరిచిన తర్వాత అక్కడ శేషశాయి విష్ణువుని దర్శించడానికి మహారాజ్ చెప్పారు, ఎవరైతే శేషశాయి విష్ణు దర్శించాలనుకున్నారో వాళ్ళంతా వెళ్ళొచ్చు, వినాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చొని వినొచ్చు అని చెప్పారు. అందరూ వెళ్ళిపోయారు. ఏదో చేతి వేడితో లెక్క పెట్టగలిగినటువంటి వాళ్ళు మాత్రం అక్కడ కూర్చొని ఉన్నారనమాట. అప్పుడు అర్థం చేసుకున్నారు భక్తిదాన సరస్వతి మహారాజు ఆ కూర్చున్న వాళ్ళ ప్రభుపాద ఉన్నారు. ప్రభుపాద ఇక్కడ ఉన్నటువంటిది ఈ వృందావనానికి వచ్చింది నాతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికే వచ్చాడు, తప్పితే ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఊరికి ఊరంతా తిరిగి చూసేద్దామనే ఉద్దేశంతో రాలేదు ఆయన. అక్కడ మిగతా వాళ్ళు ఎవరైతున్నారు వాళ్ళు కొద్ది గొప్ప ఊరంతా తిరిగి చూడాలని వచ్చినటువంటి వాళ్ళు తప్ప శ్రవణం చేయాలని వచ్చినటువంటి వాళ్ళు కాదు. కానీ ప్రభుపాద శ్రవణం చేయడం కోసం మహారాజు సంబంధం ఏర్పరచుకోవడం వచ్చాడని చెప్పి మహారాజుకి అర్థమైంది.
సో ఆఫ్ కోర్స్ రిలేషన్షిప్ హియర్ డజంట్ మీన్ ఓ హీ స్మైల్స్ నైస్లీ ఆర్ హీ గివ్స్ మీ గుడ్ అటెన్షన్, నాట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. దట్స్ నాట్ మెచ్యూర్ రిలేషన్. ఇట్స్ ప్యూర్లీ ప్రణిపాతేన పరిపోషణ సేవ.
మళ్ళీ ఇక్కడ ఒకటి సంబంధం అంటే ఏదో జోడిగానే నవ్వుతాడు, నన్ను బాగా పలకరిసి నన్ను అడుగుతాడు, అది కాదు సంబంధం అంటే. సంబంధం అంటే ఆ మూడు ప్రణిపాతైన పరిపరిశ్న అయినా సేవ ఆ మూడు ఉంటే అదే సంబంధం అంటే.
సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. వీ షుడ్ బి వెరీ ఈగర్, వెరీ ఎంతూజియాస్టిక్ ఫర్ దిస్. విదౌట్ దిస్ ఎంతూజియాజం ద హియరింగ్ ప్రాసెస్ ఇస్ జస్ట్ వెరీ డ్రాయ్. సో దెన్ ద సెకండ్ పాయింట్, ఫ్రమ్ దాట్ యూ విల్ డెవలప్ ఫెయిత్. The pure devotees are speaking, somehow you got into their association causelessly. You don't know how you got in. In fact, all of us can attest to this. None of us can say that I did something to deserve the association of devotees. I don't know about Prabhuji, but I can say about most of the people that I've heard from, that we didn't really deserve it, or we desire it, didn't even at least consciously desire it. Somehow it happened. Then there's the enthusiasm to hear and develop a relationship with them. Here many of us may not have applied it so well, but somehow Krishna took whatever essence was there in our heart and still gave us some sincerity, some faith. So the next stage is development of faith in those sadhus who are giving us the messages of Krishna.
Ikkada manam ee vidhanga vinali, idi prabhavantamainatundi paddhati. Ento utsahanni kaligi undali, ఆతృతను కలిగి ఉండాలి. అది సంబంధం ఏర్పరచుకోవడానికి శ్రవణం చేయడానికి కావలసినటువంటిది. ఇప్పుడు అకారణంగా మనం అందరం కూడా ఇక్కడికి వచ్చేసి సాధువుల నుంచి వినేటువంటి ఈ అవకాశాన్ని పొందాం. ఇప్పుడు మనలో దాదాపు అందరికీ కూడా, ఎవరు కొద్ది మందికి తప్పితే అందరికీ కూడా, మన వాస్తవం ఇక్కడ కూర్చోడానికి మనకు అర్హత లేదు. మనం గతంలో ఏం చేశామని, నేను గతంలో అది చేశాను అందుకే నాకు సాధు సంగతి ఇప్పుడు అవసరమైంది, నాకు సాధు సంగతి లభించి తీరాలని చెప్పి దానికి మనం ఏం చేయలే గతంలో అని అకారణంగా వచ్చేసింది అంతే మనకి ఈ సాధు సాంగత్యం. అది మనం గమనించాలి. గమనించి ఈ సాధు సాంగత్యంలో శ్రవణం చేసి వారితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత వారి నుంచి ఉత్సాహంగా వింటూ వినేటువంటి వ్యక్తి పట్ల విశ్వాసాన్ని పెంచుకోవాలి.
సో ఆదు శ్రద్ధ. నౌ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ దట్ రూప గోస్వామి మెన్షన్స్. తథ సాధు సంఘ అథ భజన క్రియ తథ అనర్థ నివృత్తి స్యాత్. సో after this, when you develop some faith, now you start associating with the sadhus with a different, now it is purposeful. You want to go and benefit. In the beginning it was causeless, the connection became causeless, and then through eagerness to hear, faith develops, and from that faith you decide to associate with sadhus on a deeper level to make relevant inquiries. That develops. From then there is an initial taste, Vasudeva Katha Ruchihi. So the thing is, we don't have a taste for hearing. How to develop that taste for hearing? So somehow or the other we have to come into contact with devotees and render some service, Shushushaha, that service mood. And this means both. Shushushaha means eagerness to hear, or to be engaged in service, both of them. So the eagerness to hear and eagerness to serve, these two qualities will enable you to get a little taste for hearing.
అందుకనే ఇక్కడ మనం ఇది విశ్వాసం ఏర్పరచుకోవాలి చెప్పే వ్యక్తి పట్ల, సాధువు పట్ల ఆ విశ్వాసం, ఆ శ్రద్ధ, అదే మొట్టమొదటి మెట్టు రూప గోస్వామి చెప్పిన ప్రకారంగా. ఆ శ్రద్ధ తర్వాత సాధు సంగతిని చేయాలని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఇక్కడ మొట్టమొదటి తర్వాత ఇవంతా వస్తాయి భజన క్రియవి. మొట్టమొదటి అనుకోకుండా అకారణంగా మనము సాధువుల సంగతిలోకి వచ్చేస్తున్నాం. వచ్చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వినడానికి ఆతృతను చెందడం వల్ల వినడం పట్ల శ్రద్ధ ఏర్పరచుకుంటున్నాం. శ్రద్ధ ఏర్పరచుకున్న తర్వాత వారితో సాంగత్యం చేస్తున్నాం. సాంగత్యం చేయడం అంటే అప్పుడు వారితో మనం ఏవైతే ఇంకా దీనిలో అంతరమైనటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం. అంటే ఇప్పుడు మనలో శుశ్రూష అనేటువంటిది ఉండాలి. శుశ్రూష అనేటువంటిది మీరు అనొచ్చు, మనం ఎప్పుడైతే వాళ్ళ దగ్గర అడిగి అంతర్ విషయాలని తెలుసుకుంటామో, ఏది సాధు సాంగత్యం చేస్తూ శ్రద్ధ తర్వాత వచ్చేది, ఆ అంతర్ విషయాలు తెలుసుకున్నప్పుడు రుచి అనేటువంటిది వస్తుంది. ప్రశ్న ఏమంటే రుచి ఎట్లా వస్తుంది మనకి, అది ప్రశ్న. ఇప్పుడు రుచి ఎట్లా వస్తుంది అంటే, ఆ సాధు మహాత్మ దగ్గరికి మనం వచ్చినప్పుడు వారికి సేవ చేయాలి శుశ్రూష అని చెప్పినట్టు. శుశ్రూష అంటే రెండు విధాల, వారికి అనుకూలమైనటువంటి మనం సేవ చేస్తూ ఉండడం, రెండోది వారి దగ్గర నుంచి ఎంత ఆతృతతో మనం వినడం. ఈ రెండు రకాలైన సేవలు చేసినప్పుడు, ఈ శుశ్రూష మనం చేసినప్పుడు వినడం పట్ల మనకు రుచి ఏర్పడుతుందని చెప్తున్నారు.
సో దాన్ శ్యాన్ మహత్సేవ్యా విప్రాహ పుణ్యతీర్థ నిషేవనాథ్ బై సచ్ సర్వీస్ టు ప్రభుపాద్ ట్రాన్స్లేట్ మహత్సేవ్యా విప్రాహ యాజ్ సర్వీస్ టు ప్యూర్ డివోటీస్ హూ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ సిన్స్. దిస్ క్వాలిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈవెన్ వెన్ వీఆర్ సర్వింగ్ అదర్ డివోటీస్ హూ మే నాట్ బి ఆన్ దాట్ లెవెల్ ఆఫ్ ప్యూరిటీ, they may have some tendency for, they may not have sins, but some tendency for acting improperly may still be there. When then we have to render such service to each other as a service to pure devotees of Krishna. In that consciousness, this will be a pure devotee service to, this will be a service to pure devotees of Krishna. In that consciousness, if we serve, then we'll get the full benefit of service to other Vaishnavas.
ఇక్కడ ఇక్కడ మహత్సేవ అనే దానికి ప్రభువాలు వారు చెప్తున్నారు, పూర్తిగా పాపం నుంచి దూరమైనటువంటి మహాభక్తులకు మనం సేవ చేసుకోవాలి. మరి తోటి భక్తులకి సేవ చేస్తూ ఉంటాం మనం, తోటి భక్తులు అంత స్థాయిలో ఉండరు వాళ్ళు. వాళ్ళు పాపాలు చేయకపోవచ్చు, కానీ పాపాలు చేసే బుద్ధి ఉంటుంది. మరి వాళ్ళకి ఎట్లా సేవ చేసినప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటే, పూర్తిగా పాపాల నుంచి దూరమైనటువంటి పవిత్ర భక్తుడికి సేవ చేసేటప్పుడు ఎటువంటి భావన చైతన్యం మనం కలిగి ఉంటామో అదే భావనతో వీరికి మనం సేవ చేసుకున్నట్లయితే వారికి సేవ చేసినట్టు ఫలితం మనకు వస్తుందని చెప్తున్నారు.
సో దెన్ ఇట్ సేస్ పుణ్యతీర్థ నిషేవనాథ్. పుణ్యతీర్థ రెఫర్స్ టు దోస్ హూ కంప్లీట్లీ ప్యూర్ డివోటీస్. పుణ్యతీర్థ మీన్స్ హోలీ ప్లేస్ ఆర్ హోలీ పర్సన్. తీర్థ పుణ్యతీర్థ నిషేవనాథ్, నిషేవనాథ్ మీన్స్ సర్వీస్. సో దట్ మీన్స్ హియర్ ఇస్ ది గురు పదాశ్రయ ప్రిన్సిపల్. So we have discussed five principles here. One is causeless mercy of devotees, the eagerness to hear, development of a little faith by rendering service, and taking shelter of pure devotees of Krishna. This is the first step in Upadeshamrita, in nectar devotion, taking shelter of a pure devotee of Krishna.
ఇక్కడ మనం చిట్ట చివరికి పుణ్యతీర్థ అంటున్నారు, అంటే భగవంతునికి సంపూర్ణ పవిత్రమైనటువంటి భక్తుడు. ఇక్కడ వస్తుంది గురువు అనేటువంటి మాట, పవిత్రమైనటువంటి గురువు యొక్క ఆశ్రయం మనం తీసుకోవాలి. అంటే ఏమని చెప్పుకున్నాం మనం, మొట్టమొదట మనం అకారణమైన కృపను పొందాలి. అకారణమైన కృపను పొందిన తర్వాత వినడానికి ఆతృతను చూపించాలి. ఆతృతను చూపించిన తర్వాత వాళ్ళ దగ్గర శ్రవణం చేయాలి. శ్రవణం చేయడం అంటే శుశ్రూష చేయాలి వాళ్ళకి. శుశ్రూష అంటే అది సేవ రూపంలో సేవన రూపంలో రెండు కూడా. ఆ తర్వాత ఏమవుతుంది, వాళ్ళతో విశ్వాసం అనేటువంటిది ఏర్పరచుకోవాలి. విశ్వాసం ఏర్పరచుకున్న తర్వాత ఆ ఎవరైతే పవిత్ర భక్తులు ఉన్నారో పుణ్యతీర్థ, వాళ్ళ యొక్క ఆశ్రయాన్ని మనం తీసుకోవాలి.
నెక్స్ట్ వర్స్ హియర్ దర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. శృణ్వతా స్వగత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన భజన క్రియ శృణ్వతా స్వగత. దిస్ ఇస్ ఇట్సెల్ఫ్ ఎ వర్చువస్ యాక్టివిటీ. హియరింగ్ అబౌట్ కృష్ణ is virtual activity. Srinvatam Swakatha Krishna Punya Shravana Kirtana is virtuous activity. And then Hridiyantastho Yabhadrani Vidhunoti Surutsatam, those things that are inauspicious in the heart which are situated, they become cleansed through the virtuous activity of hearing about Krishna. But for one person, it doesn't happen for everybody. There's an important qualifier here. It says Vidunoti Surat Satam to the truthful devotee. So a truthful devotee is not simply someone who says, I took some extra prasadam, or I slept a little extra, or you know, speaking truth in day-to-day activities. Truthful devotee is one who is interested in Sat. Satam comes from Sat. Sat means the eternal platform, or one who is interested in his eternal relationship with Krishna, he is called Satam. If you hear with the interest towards Krishna, I want my relationship with Krishna, that is a Satam word here. Otherwise you will not get the same benefit. You may hear, like there is a story of this lady who heard the Bhagavad Saptaha, and someone said, if you are in trouble, say Govinda, Govinda, and Krishna will come. And the lady was carrying the firewood on her head in the forest. She dropped the firewood somehow, and she called Govinda, Govinda, and Govinda came. What can I do for you? Please put the firewood back on my head. because she was hearing not for relationship with Krishna. So therefore, she still had material attachments. So this is the difference between those devotees who make rapid progress and those who don't make such rapid progress. Those who are interested in their relationship with Krishna, for them, the hearing process will purify the heart very quickly. Those who are interested in other things, points in class, how I can give a good lecture, and so on, they don't make so much progress. They can give a good class. People may appreciate, you gave a very good class, thank you very much. But then, inside the heart, they're really feeling, not really happy. I'm not feeling that satisfaction. Why? Because they really weren't interested in Krishna. So Krishna gave them what they wanted. They wanted points in the class, they wanted some, you know, nice analogies and so on. They got all those things and they can give a beautiful class. But they don't really become happy inside. So the differentiating factor, if you really want that purification to happen quickly, one should be interested in sat, not in asat.
ఈ శ్లోకం తర్వాత శ్లోకం వచ్చి ఇది భజన క్రియకి సంబంధించిన శ్లోకం. ఇది ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ కృష్ణ యొక్క నామరూప గుణలీలను వినడం పుణ్యశ్రవణం అని చెప్తున్నారు. ఆ పుణ్యశ్రవణాన్ని వినడం వల్ల హృదయంలో ఉన్నటువంటి అభద్రలన్నీ కూడాను అశుభాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఏంటంటే, ఈ సుహృత్ సతాం అనేటువంటి విషయం, అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి లక్షణం, ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసింది. శ్రవణం చేసేటువంటి వాళ్ళు శ్రవణం ద్వారా తమను తాము పవిత్రీకరణ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళది ఏమిటంటే, సత్యసంధతని కలిగి ఉండాలి. సత్యసంధతని కలిగి ఉండటం అంటే, నేను ఈరోజు ప్రసాదం ఎక్కువ తిన్నాను ప్రభు, దాన్ని ఎక్కువ దాచిపెట్టాను ప్రభు, అది నిజం చెప్తే ఇది కాదు సత్యసంధత అంటే. సత్యసంధత అంటే సత్ స్థాయి పట్ల. సత్ స్థాయి అంటే కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉండేటువంటి స్థాయి. కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉండేటువంటి స్థాయి పట్ల పూర్తి ఆసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి నిజమైన సత్యసంధతను కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఆ రకమైనటువంటి స్థాయిలో ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తి, కృష్ణుడితో నేను ఖచ్చితంగా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనే ఉద్దేశం కలిగిన వ్యక్తి, అతను కనుక వింటే తొందరగా అతనికి పవిత్రీకరణ జరుగుతుంది. ఇక్కడే తేడా ఉండేది మనకి. ఒక వ్యక్తి తొందరగా తనను తాను ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతున్నాడు అని అంటే ఈ విషయంలో ఇక్కడ తేడా కనబడుతుంది. ఏ విషయంలో అంటే, కృష్ణుడి పట్ల తాను ఎంత శాతం నేను కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవాలనే విషయంలో ఆతృతను కలిగి ఉన్నాడు. అలా కాకుండా మామూలుగా శ్రవణం చేసేదానికి దీనికి శ్రవణం చేసిన ఇదే తేడా. ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఒక ముసలావిడ భాగవత ఉపన్యాసం విని గోవింద గోవింద అంటే గోవిందుడు వచ్చి మీకు సహాయం చేస్తాడనే మాటను విని, దాని అర్థం ఏంటి, కృష్ణుడితో మనం సంబంధం ఏర్పరచుకోవచ్చు అని చెప్పారు అక్కడ. ఈమె ఆ మాటను విని ఈమె తనకు స్థాయిలో తాను అర్థం చేసుకుని కఠినూపు నెత్తిన పెట్టుకుని వెళ్తూ ఉండగా అది కింద పడిపోతే గోవింద గోవింద అంది. స్వామి వచ్చాడు, ఏం కావాలనంటే నన్ను కఠినూపు తీసి నెత్తిన పెట్టాను అడిగింది. ఎందుకంటే ఆమె కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకునే విషయంలో ఆసక్తి లేదు. ఆ విషయంలో ఆసక్తి లేకుండా శ్రవణం చేసింది. అందుకని ఏమైంది, భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉందన్నమాట. అందుకని మనం కూడా భాగవతం ఉపన్యాసం వినేటప్పుడు మన యొక్క ఆసక్తి ఎట్లా ఉంది, ఈ ఉపన్యాసం వినడం ద్వారా కృష్ణుడితో నేను సంబంధం ఏర్పరచుకోవాలనుకుంటున్నానా, లేదా ఉపన్యాసం వినడం ద్వారా మంచి విషయాలు రాసుకోవాలి, నేను మంచి విషయాలు రాసుకుని ఇంకో మంచి ఉపన్యాసం ఇవ్వాలి అనుకుంటే ఇస్తాం, అట్లాగే చేస్తాం. మనం కూడా మంచి విషయాలు రాసుకుని మంచి ఉపన్యాసం, బా మంచి ఉపన్యాసం ఇచ్చారని మీరు చెప్తారు. వాళ్ళు చెప్తారు మనకు లోపల నిజమైన ఆనందం అయితే రాదు. ఎందుకు, మనం ఆయన దగ్గర నుంచి ఉన్నప్పుడు కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవాలనే విషయంలో మనం ఆసక్తి చూపించరా. అందుకే ఇక్కడ ఈ సహృత్ సతమైనటువంటి విషయంలో సత్ మీద మనం ఆసక్తి కలిగి ఉండాలి. అంటే కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకున్న విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలి, అసత్తు మీద కాదు.
అండర్స్టాండింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ కృష్ణ అండ్ యాక్టింగ్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ కృష్ణ, ఇట్ ఇస్ నాట్ జస్ట్ సంబంధ, యు మస్ట్ ఆల్సో హావ్ అభిదయ.
కృష్ణుడితో మనకున్న సంబంధాన్ని మనం అర్థం చేసుకోవడం, ఆ సంబంధాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనం ప్రవర్తించడం. ఉట్టి సంబంధం సరిపోదు, సంబంధము అవిధేయం అంటే ప్రవర్తించడం దాని ప్రకారంగా.
సో ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంప్రాపర్ హియరింగ్. సో యూ వెన్ యూ కండక్టింగ్ క్లాసెస్ ఫర్ స్టూడెంట్స్ వెన్ ఐ వాజ్ ఇన్ ఐఐటి, సమ్ టైమ్స్ ఐ ఆస్క్ ద స్టూడెంట్స్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ ద క్లాస్, ఆర్ మై వైఫ్ వుడ్ ఆస్క్. So one time my wife asked one of the students, what did you learn from the class? Oh, I learned many things. Please tell one thing that you learned. Well, I learned that we should take Chyawanprash every night for good health. Because in the lecture I had given the example of Chyawanprash. So that thing entered into his heart, he practically didn't remember anything else. So this is an example of a person who wanted to get some, you know, it's professional hearing. he wanted to extract some benefit from the hearing for his own sense gratification program. You can do that with Bhagavatam. It's possible. You can get some principles for your sense gratification if you really want.
ఐఐటి విద్యార్థులకి ప్రభు ఉపన్యాసం ఇస్తూ ఉండేవారు వాళ్ళకి. అప్పుడు ఒకసారి ప్రభు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత మాట్లాడి అడిగారు వాళ్ళని, ఏమిటి మీరు ఈరోజు ప్రభు దగ్గర నుంచి ఉపన్యాసం విన్నారు కదా, ఏం నేర్చుకున్నారు మీరు అని. ఒక విద్యార్థి చెప్పాడు, చాలా నేర్చుకున్నాం. ఏమి నేర్చుకున్నావు చెప్పాను. ఒక విషయం ఏంటంటే నేర్చుకున్నది రాత్రిపూట నిద్రపోయే ముందు చవన ప్రాసెస్ తీసుకుని నిద్రపోవాలి అని చెప్పేసి. అదేంటంటే ప్రభు ఉపన్యాసంలో దాని ఉదాహరణ చెప్పారనమాట. ఈయన ఏం చేశారంటే దాన్నే తీసుకున్నాడు ఉదాహరణగా. అంటే ఇది సాధ్యం అవుతుంది. భాగవత ఉపన్యాసంలో కూడా మన ఇంద్రియ తృప్తికి అనుకూలమైనటువంటి సూత్రాలు మాత్రం మనం తీసుకునేసి దానిని మనం ఉపయోగించుకుంటాం అనమాట. అంటే అతను మంచి బాగా శ్రవణం పట్ల అతను ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఏ విషయంలో అంటే ఈ ఉపన్యాసం నుంచి నా ఇంద్రియ తృప్తికి సంబంధించిన సూత్రాలు ఏమొస్తాయి, వాటిని తీసుకుని ఉపయోగించుకోవడానికి శ్రవణం. అది భాగవతంతో కూడా అట్లా చేయడానికి సాధ్యం అవుతుంది.
Whatever his limitations are, whatever his reservations are, he is happy to tell that to the spiritual master or representative of Krishna and accept proper recommendations of how to overcome them. He doesn't have a cheating propensity. If you try to cheat Krishna, like this morning, Krishna will cheat us much better. Now, in nothing we can beat Krishna, and cheating also we cannot beat Krishna. So, he will cheat us. And we won't even know that he has cheated us. That's the beauty of it.
ఇక్కడ సతమైన పదానికి ఇంకొక అర్థం ఏమిటంటే మోసం చేయకూడదు. మనం కృష్ణుని మోసం చేయకూడదు. మన పరిధులు ఏమిటి, మన యొక్క ప్రతిజ్ఞలు ఏమిటి, వాటిని మనం నిర్మోహమాటంగా కృష్ణుడి ముందు, కృష్ణు యొక్క ప్రతినిధి ముందు మనం చెప్పుకోవాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాచిపెట్టుకుని మోసం చేయడానికి ప్రయత్నించకూడదు. పొద్దున్న చెప్పుకున్నట్టు మనం మోసం చేయడానికి ప్రయత్నించినట్లయితే కృష్ణుడు మనల్ని ఇంకా భయంకరంగా మోసం చేస్తాడు. కృష్ణుడిని ఏ విషయంలోనూ మనం అధిగమించలేము. ఈ మోసం విషయంలో కూడా అంతేనమాట. ఎట్లా కృష్ణుడు మనల్ని మనం మోసం చేయడానికి ప్రయత్నిస్తే కృష్ణుడు మనల్ని మరింత భయంకరంగా మోసం చేస్తాడు. ఎంత భయంకరంగా అంటే అసలు కృష్ణుడు మోసం చేశాడని మనకు తెలియదు, అట్లా మనం మోసపోతాం. అందుకని ఈ సతం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చేయాలనే బుద్ధి లేనివాడు, కృష్ణ ప్రతినిధుల దగ్గర కూడా మోసం చేయాలనే బుద్ధి లేనివాడు.
సో నెక్స్ట్ శ్లోక వీఆర్ టేకింగ్ యునో ఫ్రమ్ ది భాగవతం హౌ the process of hearing or effective hearing takes us from very preliminary stages to the final conclusion of bhakti, full realization of the Supreme Lord, constant remembrance of him. How does it bring us to that? So the hearing process is working all the way. We are only discussing hearing basically, how the hearing process works to get us to that stage. So then nashta prayeshu avadreshu నిత్యం భాగవత సేవయ భక్తి భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్ భవతి నైష్టికి. త్రూ వెన్ యూ అప్లై ద భజన క్రియ ప్రాసెస్ నైస్లీ, దెన్ దర్ ఆటోమేటిక్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దాట్ ఈస్ దట్ యూ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అన్వాంటెడ్ థింగ్స్ ఇన్ ద హార్ట్. సో టూ థింగ్స్ ఆర్ నెసెసరీ హియర్, స్ట్రాంగ్ హియరింగ్ ప్రోగ్రామ్ అండ్ డిజైర్ టు సర్వ్ ద భాగవత. If you don't have a desire to serve the Bhagavata through the hearing process, you won't become free from anarthas. So, sometimes people say, for me, anartha nivritti is taking a long time. The answer is here. It takes a long time because we are lax in applying the bhajana kriya process properly. We don't take it so seriously. If you take it seriously, the anartha nivritti process is a joyful process. Much contrary to what people think, anartha nivritti, oh no, for me. Anarthas are oh, but anartha nivritti is not oh. It's really very nice. Anartha nivritti is getting rid of unwanted things in the heart. So, anartha nivritti is a joyful process for those who apply bhajana kriya properly. If you don't apply bhajana kriya properly, anartha nivritti won't happen. It just won't happen. Rather, you'll get further anarthas. This is one of the problems. One of the ways you develop anarthas is improper application of bhajana kriya. So, one can get more anarthas from for example, this thing happens quite often. A person goes, opens an amahata or something like that, and because he's not taking proper shelter of devotees and he's giving his own classes and so on, people offer dandavats. Prabhuji, you gave such a nice class. You know, he hears somebody's class, memorizes it, you know, some Maharaj or something, and he gives it as if it's his own class. And people say, Prabhuji, it was just ecstatic. Where did you give this class from? And then, I'm the blue jackal. The blue jackal around here. So very soon, instead of becoming free from anarthas, the person is getting filled with anarthas. Even anarthas which you didn't have before start coming. Because of improper execution of bhakti. What is the improper execution? That hearing is not in a mood of service. If hearing is not in a mood of service, if you think, I will give good classes, I'll become famous, many people will listen to me, I'll open more centers, and so on, then your hearing is defective. But if you think that my guru's glory should come out of it, this is an important service for a disciple, that the glories of the spiritual master should be established through my conduct, through my speech, through my behavior, and so on. So, if bhajan kriya is not applied properly in the mood of hearing, mood of service, then you can get the opposite consequence. Anarthas can increase.
ఇక్కడ తర్వాత శ్లోకం ఈ నష్టప్రాయేషు అభద్రేషు అనేటువంటి శ్లోకం. ఈ శ్లోకం ఇక్కడ మనం మొత్తం ఏం చెప్పుకుంటున్నామంటే, శ్రవణము ప్రభావవంతంగా చేయడం ద్వారా భక్తిలో ప్రాథమిక స్థాయిని మొదలుకొని చిట్ట చివరి స్థాయి వరకు మనం ఏ విధంగా అభివృద్ధి చెందగలము, చిట్ట చివరి స్థాయి ఏంటంటే స్థిరంగా కృష్ణుని గుర్తుపెట్టుకుని ఉండడం, ఆ స్థాయి వరకు ఎట్లా వెళ్ళగలము అనేది ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఈ శ్లోకం ద్వారా ఏమవుతుందంటే, భజనగిరి మనం ఇలా చేయగా చేయగా మనలో ఉన్నటువంటి అవసరమైన విషయాలు అనర్థాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం ఈ భజనగిరి అయినటువంటిది ఎలా చేయాలి అంటే, శ్రవణం పట్ల ఎంతో ఆకృత కలిగి ఉండాలి ఒకటి, రెండవది భాగవతాన్ని సేవించుకునే విషయంలో కూడా మనం ఆతృత కలిగి ఉండాలి, అప్పుడే అది భజనకిరే పరిపూర్ణం అవుతుంది. అలా లేకపోతే ఈ అనర్థ నివృత్తి అనేటువంటి జరగదు. చాలా మంది చెప్తుంటారు కదా, నాకు చాలా సంవత్సరాలుగా నేను అనర్థ నివృత్తి జరగడం లేదంటే ఇక్కడ ఉంది కారణం, భజనగిరి సక్రమంగా చేయడం లేదు. వాళ్ళు వింటున్నారు, సేవా భావన మాత్రం కలిగలేరు. ఎవరి దగ్గర నుంచి వింటున్నామో వారికి సేవ చేసుకోవాలనే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. దీనివల్ల వాళ్ళు నిజంగా ఈ అనర్థాన్ని తొలగించుకోలేకపోతున్నారు. మనకి అనర్థ నివృత్తి అనేది వాస్తవంగా అయితే భజన క్రియ సక్రమంగా పాటిస్తే అనర్థ నివృత్తి ఆనందం, అది అనర్థాలంటే బాధ, అనర్థ నివృత్తి ఆనందమే. కానీ మనం ఈ అనర్థ నివృత్తి విషయంలో ఎందుకు మనం దుఃఖపడుతున్నామనంటే భజన క్రియ సక్రమంగా చేయలేకపోతున్నాం అంటే ఆ శ్రవణం మనకు సక్రమంగా లేదు. మనం ఏం చేస్తాము, ఈ శ్రవణం అనేటువంటిది సక్రమంగా లేకపోతే, భజన క్రియ సక్రమంగా లేకపోతే ఏమవుతుందంటే అనర్థ నివృత్తి జరగదు సరిగదా, ఇంకా అనర్థాలు వచ్చి కలుస్తాయి మళ్ళీ. అది ఎట్లా ఉంటుంది, ఎక్కడో వెళ్ళేసేసి ఏదో ఒక నామకంఠ కేంద్రం ధరిస్తాడు, అక్కడ అతను ఏ మహారాజ్ ఉపన్యాసం వేసేసి ఆ ఉపన్యాసం అక్కడ చెప్పేస్తాడు. చెప్పగానే వాళ్ళు విన్న వాళ్ళంతా, ప్రభుజీ మీరు గొప్పగా మహాబాగా చెప్పారు ఉపన్యాసం అని చెప్పేసి అనుకోగానే భుజాలు ఎగిరేసుకుంటాడు. అప్పుడు ఏమైపోతాడు, అతను నీలిరంగం నక్కైపోతాడు పొద్దున ప్రభు చెప్పిన కథలో. అయితే ఏమవుతుంది, దీనివల్ల అనర్థాలు ఇంకా వచ్చి కలిసిపోతాయి అనమాట అతనికి. అతనికి అనర్థ నివృత్తి జరగాల్సింది పోయి ఇంకా అనర్థాలను కలుపుకుంటూ పోతాడు అతను. కానీ వాస్తవంగా ఎట్లా ఉండాలంటే, మనం చెప్పేటువంటి మాటల్లో మన గురువు కీర్తించబడాలి, అతనికి వైభవాలు తెలియాలి, ఆ రకమైనటువంటి భావనతో మనం చెప్పాలి. నువ్వేమో చెప్తావు మంచి ఉపన్యాసం ఇచ్చేస్తావు, అక్కడ ఇక్కడేదో వినేసి శ్రద్ధగా ఇది ఉపన్యాసం ఇవ్వాలని ఉద్దేశంతో అక్కడ చెప్పేస్తావు, కానీ విన్నటువంటి వ్యక్తికి సేవ చేసుకునే భావన గనక నీకు లేనట్లయితే అనర్థ నివృత్తి జరగదు సరిగదా, ఇంకా వచ్చి కలుస్తాయి దాంట్లో.
So, if we do like that, very quickly we'll reach steady bhakti, nishtha. Nishtha stage is characterized by freedom from three major features of anishtha bhakti: freedom from inertia, freedom from distraction, and freedom from restlessness. Yeah, restlessness, or you know, not having fixity of mind here, there, everywhere, it's just roaming around.
ఇక్కడ మనం ఈ విధంగా అనర్థ నివృత్తి అనేటువంటి చక్కగా జరిగింది అనుకోండి మనకి, అప్పుడు నిష్ఠ వస్తుంది. నిష్ఠ వస్తే నిశ్చలమైన భక్తికి మూడు లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ నిష్ఠలో వస్తాయి. ఒకటేమిటి, అతనిలో ఎంతో స్థిరత్వం అనేటువంటిది ఉంటుంది, మనసు అనేటువంటిది కలత చెందడం అనేది జరగదు. రెండోది, మనసు యొక్క చంచల స్వభావం అనేటువంటిది, ఆ పక్క ఈ పక్క పోవడం అనేటువంటిది కూడా అతనికి ఉండదు.
So when one has reached steady bhakti, 75% of the anarthas are gone. This word prayashu means 75%, Vishnu Chakravarti Thakur's commentary. That means its intensity is greatly reduced. And the remaining arthas cannot disturb your bhakti. In other words, if you reach a steady stage, although there may be an artha present, they cannot disturb you from further advancement, because the force of bhakti is so powerful that you will continue to advance. So, but if you haven't reached that stage, then you can go down in your determination.
అనేటువంటి స్థాయి భక్తిని కనుక మనం చేరే 70% మనకి భక్తుల కార్యం పూర్తయినట్టే, ఇంకా మిగతా 20% ఏవైతే అనర్థాలు ఉన్నాయో అవి మనల్ని కలిపి పెట్టలేవు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్పింది ఇది. మనం ఆ స్థాయిలో నిష్ఠ స్థాయిలో స్థిరమైనటువంటి భక్తిని కలిగి ఉన్నట్లయితే ఈ మిగతా మిగిలిపోయిన కొద్ది అనర్థాలు ఆ భక్తులు మనం ఉన్నతి చెందేటువంటి దానిని మనం లాపలేవి, మనం అందులో ఉన్నతి చెందుతూనే ఉంటాం.
సో వి హావ్ 2 మోర్ వర్సెస్ అండ్ 10 మినిట్స్. వి షుడ్ హావ్ క్వశ్చన్స్. టుమారో వి కెన్ ఫినిష్. Tomorrow we have, right?
Yeah. Mm-hmm.
So, we'll finish this tomorrow, these two verses 19-20. We'll reach up to Prema Bhakti through this. So, the hearing process is very powerful. You can reach all the way up to direct realization of Krishna through the hearing process, provided you're applying it properly. Many times what happens is, because of institutional reasons, we tend to get lost in our spiritual goals. We get more involved in the institutional goals rather than in the spiritual goals of why we are all here about. So we neglect some of these components. We don't really get the result. Then we get frustrated, and rather than becoming an asset to the institution, we become liabilities. So we should always remember that if we are spiritually healthy, we can actually help the institution much better. And this should be encouraged. Individuals make the institution. They make the team, they make the institution. So the individuals are not healthy in their bhajana kriya practices. Now, which essentially means they're taking the relationship with Krishna very seriously. That's the essence of bhajana kriya. If you're not, you may be chanting, you may be doing so many things, if you're not taking your relationship with Krishna seriously, you're not going to get the same effect. Some effect will be there, because bhakti is very powerful. But it won't be the same full-blown effect. Bhakti is a very efficient process, because Krishna himself helps. So millions of light years of anarthas that have been stored in our hearts can be removed by a couple of months of practice of Krishna consciousness, if you take that relationship seriously. But if you don't, it can take many years of frustrating experiences. In the meantime, you're always in determination, you may leave. So those who are contemplating serious spiritual life, they should very carefully understand what initiation means. You know, what is it that it's not a passion that so many people are getting initiated, so I should also get initiated. Particularly second initiation, it's a very serious business. Prabhupada, one time, my Guru Maharaj told me this story 3 or 4 times, so I remember it well. Prabhupada was visiting a certain temple, and the temple president had proposed a number of names for initiation and second initiation. And Prabhupada stopped on 3 names. Are you sure about them? So the president went back and checked with so many others. Yes, we are sure, Prabhupada. Prabhupada looked at the list, same 3 names. Are you sure about them? Yes, Prabhupada, we are sure. And Prabhupada gave second initiation. But very soon after that, all 3 of them left Krishna consciousness. None of them was. So second initiation is very serious. First initiation is a little more liberal. But even then, even at the time of first initiation, you should really know what it is all about. You may not yet have reached that stage, but you should really know what you're getting into, what spiritual life is, why we are all assembled here, what is the purpose of Krishna consciousness movement. It is not just some projects and so on. It's actually all about our relationship with Krishna. So if you understand this and work towards it, then initiation will bear fruit very quickly. Otherwise, the same initiation can also make you frustrated because you didn't really understand what it's all about.
అందుకనే ఇక్కడ ఇంకా రెండు శ్లోకాలు ఉన్నాయి. శ్రవణం అనేటువంటిది మనల్ని ప్రేమ భక్తి స్థాయికి, కృష్ణుని నిరంతరం గుర్తుపెట్టుకునే స్థాయికి ఎట్లా తీసుకెళ్తుంది అనేది రేపు మనం చర్చించుకుందాము. ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏమంటే, ఇక్కడ మనం ఒక్కొక్కసారి మన యొక్క జీవిత లక్షణం, ఆధ్యాత్మిక లక్షణాలు మర్చిపోయి వ్యక్తిగత లక్ష్యాల్లోకి వెళ్ళిపోతాం అనమాట. దానివల్ల వాస్తవంగా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇక్కడ ఏం చేస్తున్నాము అనేటువంటిది మనం గుర్తుంచుకోకుండా ఉండడం వల్ల కొంతకాలానికి మనం కలుపు చెందిపోయి, విసుగు చెందిపోయి మనం ఉద్యమాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. అందుకనే మనం ఈ కృష్ణుని యొక్క సంబంధం కోసం నేను ఇక్కడికి వచ్చాను, కృష్ణుడితో కృష్ణ భక్తులతో సంబంధం ఏర్పరచుకోవడం నేను ఇక్కడికి వచ్చాను అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది లేనప్పుడు ఏమవుతుందంటే కాలక్రమేణా మనం వైదొలిగిపోతాం ఈ పద్ధతి నుంచి. దీనికే ఈ దీక్ష అనేటువంటిది ఏమైపోతుందంటే ఒక మోజుగా తయారైపోతుంది. దానికి నిజమైన అర్థం ఎవరికి కూడా తెలుసుకోవడం లేదు. మనం నిజంగా కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవాలనే విషయంలో తీవ్రతను కలిగి ఉంటే ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి కర్మలంతా కూడా, పాపాలంతా కూడా రెండు నెలల్లోనే ఈ భక్తి సేవలో అవన్నీ కూడా పూర్తిగా నివృత్తి అయిపోతూ వస్తాయి. ఎందుకంటే ఆ తీవ్రత ఆ విధంగా ఉంటుంది. తీవ్రత లేదనుకోండి, ఈ శ్రవణ విధానంలో సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతుంటుంది, ఇక్కడ ఏం జరగదు. దానివల్ల ఏమవుతుంటే చివరికి విధానం పట్ల మనకి ఆసక్తి అనేది తగ్గిపోయి మనం ఈ విధానాన్ని విడిచిపెట్టి, పద్ధతిని విడిచిపెట్టేసి పక్కకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అందుకనే ఈ దీక్ష తీసుకోవడం అనేటువంటిది సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు. ముఖ్యంగా బ్రాహ్మణ దీక్ష ఇంకా ఇంకమైనటువంటిది. ఒకసారి ఈ ప్రభు వాళ్ళ గురు మహారాజు ఈ విషయాన్ని చాలాసార్లు ఈ కథ చెప్పారు. జరిగినటువంటిది ప్రభుపాద ఒక మందిరానికి వెళ్ళినప్పుడు మందిర అధ్యక్షుడు, ఇదిగో వీళ్ళందరూ కూడా హరినామ దీక్ష, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ దీక్ష అని చెప్పి జాబితా చూపించాడు. ప్రభుపాద బ్రాహ్మణ దీక్షలో ఉన్నటువంటి ముగ్గురిని పేర్లు చూపించి వీళ్ళ ముగ్గురు గురించి ఒకసారి కనుక్కో అని చెప్పన్నారు. ఆ అధ్యక్షుడు ఏం చేశారు, అంతా వీళ్ళు కనుక్కొని వచ్చి మంచోళ్ళు వీళ్ళు వీళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పాడు. అయినా ప్రభుపాద ఉన్నారు మళ్ళీ ఒకసారి అంతా కూడా చూసి ఈ ముగ్గురు ఒక్కసారి విచారించున్నారు, మంచోళ్ళు వీళ్ళని చెప్పాడు. ప్రభుపాద దీక్ష ఇచ్చేశారు. దీక్ష ఇచ్చినటువంటి కొంతకాలానికి వాళ్ళు ఉద్యమం వదిలిపెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఎందుకనంటే ఈ విధానం పట్ల, కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవడమే ఆ లక్ష్యం పట్ల వాళ్ళు ఆసక్తిని కలిగి ఉండకపోవడమే దానికి కారణం. మనం ఇప్పుడు ఈరోజు అందరూ కూడా ఇక్కడ సమావేశమైంది, చర్చించుకుంటున్నది ఇవంతా దేనికోసం అంటే ఈ ఉద్యమం యొక్క ప్రయోజనం ఏమిటి, కృష్ణుడితో కృష్ణ భక్తులతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడం. అది లేనప్పుడు మనకి ఇవంతా కూడా మామూలైపోతాయి. బ్రాహ్మణ దీక్ష అనే గాని, మామూలు హరినామ దీక్ష అనే గాని, ఈ విషయాలన్నీ అవగాహన చేసుకుని రావాలి. హరినామ దీక్షకైనా సరే ఆ స్థాయిలో మనం లేకపోవచ్చు, కానీ దీక్ష అంటే ఇది అని అవగాహన చేసుకునే మనం అక్కడికి రావాలి.
Devati Raman Prabhu for giving us all this opportunity so we could discuss this very important topic. I am a novice, to be honest with you, but I have great enthusiasm to understand these things, although I haven't really understood them. And I just shared with you, I'm sure I probably made a few mistakes. Kindly forgive me for that. If you can carry the essence of what we have discussed, I'll be happy. Thank you.
Prabhu cheptunnaru nenu eppudu kuda ee cheppadu anetunna vishayam pattla utsahani kaligi untanu. Nenu cheppinatunna vishayallo saramsaanni dejjesi meeru teeskondi, edaina tappuga cheppunnante meeru danni kshaminchandi ani cheptunna.
We have time for a few questions, two or three. Anybody ask questions?
Hare Krishna Prabhuji.
Hare Krishna.
You said that we must have heard the lectures lively, then we must hear the recorded lectures. When it comes to Prabhupada's lectures,
we are hearing about Prabhupada from so many sources now. We have a relationship with Prabhupada. We are doing Guru Puja every day. We are singing Samsara Dava every day. That's a relationship with Prabhupada. Through ISKCON we have a relationship with Prabhupada. In that way it's quite personal, it's not impersonal. Prabhupada's overwhelming presence in ISKCON can be seen by anyone. It's quite easy to see.
Prashna emante pratyakshanga ila kuchoni upanyasalu vinadam anetundi recording upanyasalu vinadam kanna kuda prabhavantamainadani chepparu kada. Mari Prabhupada upanyasalu vintam, mari ee vishayam etla manam దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్రభుపాదతో కూడా మనకి సంబంధం ఉంది. ప్రతిరోజు మనం గురు పూజ చేస్తున్నాము, ప్రతిరోజు జయ ప్రభుపాద అని చెప్పేసి కీర్తిస్తున్నాం, సంసారదవ పడుతున్నాము. అసలు ఇస్కాన్ లో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క చోట కూడా ప్రభుపాద సమక్షాన్ని మనం చూడొచ్చు. ఆ విధంగా ప్రభుపాద వారితో మనకి సంబంధం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుపాద ఉపన్యాసాలు మనం వినొచ్చు. ఇస్కాన్ లో ప్రతి అడుగున కూడా మన ప్రభుపాదుల వారికి సమక్షాన్ని చూడొచ్చు ఇక్కడ.
అండ్ ప్రాక్టికలీ ఎవ్రీ స్పీకర్ హీఈస్ గ్లోరిఫైయింగ్ ప్రభుపాద ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. సో వీఆర్ డైలీ ఇన్ అసోసియేషన్ విత్ శ్రీ ప్రభుపాద.
వాస్తవంగా ఉపన్యాసం వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ మొత్తం ఉపన్యాసంలో ఎక్కడో ఒక చోట ప్రభుపాదుల వారిని కీర్తిస్తాడు. ఆ విధంగా మనకి ప్రతిరోజు ప్రభుపాదుల వారికి సాంగత్యం లభిస్తూ ఉంది.
Yes, Sir Kumar Prabhu.
Hare Krishna Prabhuji. As you have mentioned that we want to develop a relationship with our spiritual master or preceptor, but particularly my case is what's happened due to anarthas in the heart, I am not able to develop that. And you told very nicely that we have to develop strong desire to hear and serve that person. I want to know more about this so that I can...
Yes, we can look for opportunities to hear and render some personal service in some way. If we express that desire to Krishna, Krishna will arrange something where we can render some service. It's not that you have to render service for many years. If you have a service attitude and render some simple service, then by the mercy of that Vaishnava, you'll be able to break free from this, you know, head-on situation. So a little bit of heartfelt service is very powerful when you get an opportunity. Look for that opportunity and Krishna will give it. So, and then with the help of that service rendered, carry a mood service towards Vaishnava, towards whom you are developing that, with whom you are developing the relationship. Then Krishna will give you many other opportunities to serve, not maybe directly, but in so many other ways. Make his service easier somehow, and so on. So it's quite a powerful process. It's a very powerful process. Bhakti is so powerful. Yes, Prabhuji.
Prabhu prashna entante aadhyatma guru tho shravana vidhanam dwara sambandham erparchukovalani meeru chepparu anadala valla nenu sambandham erparchukolekapothunnanu meeru chepparu atani daggara nunchi vinadaniki manam aatrutham chupinchali atani daggara manam shravanam baaga cheyali seva baaga cheyali ataniki ani chepparu. ఈ గురించి నేను మరింత తెలుసుకోగలుగుతున్నానంటే ఆయనకి సేవ చేయడానికి అవకాశాలు ఎక్కడున్నాయని చెప్పేసి మనం వెతకాలి. దానికోసం మనం కృష్ణుని ప్రార్థించాలి. ఆయన కోసం సేవ అంటే ఏదో సంవత్సరాల తరబడి ఆయన దగ్గర కూర్చొని సేవ చేయలేని కాదు దాని ఉద్దేశం. ఆయనకి ఏదైనా కొద్దిపాటి సేవైనా సరే నిండు సేవాభావనతో కనుక నువ్వు చేసినట్లయితే నీకు ఆయనతో ఉన్న సంబంధం అనేది ఎంతో స్థిరపరుస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఈ సేవాభావం కలిగి ఉంటావో కృష్ణుడు నీకు అనేక విధాలుగా సేవ చేసుకునేటువంటి అవకాశం ఇస్తాడు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఆ విధంగా నువ్వు ఆ సేవాభావన ద్వారా ఆయన దగ్గర నుంచి వినడం ద్వారా ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. భక్తి యొక్క విధానము చాలా శక్తివంతమైనటువంటిది.
అండ్ యూ కెన్ ఆల్సో హియర్ ఇన్ మోర్ సర్వీస్ ఫ్రమ్ అదర్ డివోటీస్ టు డెవలప్ సచ్ సర్వీస్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద పర్సన్ హూస్ ఇన్స్పైరింగ్ యూ. ఇఫ్ యూ మే ఐ గివ్ యూ గుడ్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీవన్. సపోజ్ యూ ఆర్ లాస్ట్ in the middle of a sea, ocean, and you see this distant light from a lighthouse. If you keep that lighthouse in the vision and strive by the right means, you'll eventually get to that place. Even though it's all dark everywhere, nothing is very clear, there are turbulent winds and the ocean is up and down and so on, still if you strive by the right means, always keeping in vision what you want to get to, you'll get there. So the bhakti is something like that. You know where to get to and you know the means. So if you strive by the right means, you will get there. It may take time, but you will get there.
ఇంకొకటి, ఎవరైతే మనల్ని ప్రేరేపిస్తున్నారో ఆధ్యాత్మిక జీవితంలో వారితో మన సంబంధం ఏర్పరచుకునేదానికి, వారితో మన సేవాభావన పెంపొందించుకునేదానికి, ఆ సేవాభావన కలిగినటువంటి భక్తుల దగ్గర నుంచి మనం సేవాభావన గురించి వినాలి మనం. అది కూడా మనకి సహాయపడుతుంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే, సముద్రంలో ఒక వ్యక్తి చిక్కుకొని పోయాడు. అది అతనికి దూరంగా దీపస్తంభం కనబడుతుంది. ఆ దీపస్తంభం అతని దృష్టిలో పెట్టుకుని దానిని దృష్టిలో పెట్టుకుని ఉన్నప్పుడు దాని వైపే వెళ్ళాలని అతను ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా వెళ్తాడు అతను. అక్కడ ఎంతో చీకటిగా ఉంది, చాలా తీవ్రమైనటువంటి అలలు వస్తున్నాయి, అయినప్పటికీ కూడా దీపస్తంభం లక్ష్యమైనటువంటి కనబడుతుంది కాబట్టి దాన్ని చేరుకోవడానికి మార్గం అతను ఊహిస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళగలుగుతాడు. భక్తి కూడా అంతే, భక్తిలో చేరుకునే లక్ష్యం మనకు కనబడుతుంది, చేరుకోవాల్సినటువంటి మార్గం ఏమిటి, పద్ధతి ఏమిటి అనేది మనకు చెప్పున్నారు. మనం ఈ పద్ధతిని సక్రమంగా తీసుకుని వెళ్తే చాలు, లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం.
ప్రభుజీ, యు హాడ్ ఎ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ ది
ఎవరు హరే కృష్ణ. ఇన్ సర్టన్ కేసెస్ సమ్ పీపుల్ యాక్చువల్లీ ఇన్ ఇస్కాన్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ది నేమ్, ది డెవోటీస్ ఆర్ నాట్ ప్రాపర్లీ ఇనిషియేటెడ్, దట్ ఈస్ క్వైట్ అన్ఫార్చునేట్. దే హ్యావ్ ది బిలీఫ్ అండ్ ఫిలాసఫీ దట్ ప్రభుపాద్ బుక్స్ అండ్ రీడింగ్ ప్రభుపాద్, దే ఆర్ ఆల్సో పర్ఫార్మింగ్ ప్రభుపాద్ పూజాస్ అండ్ ఎవ్రీథింగ్, దే ఆర్ ఆల్సో సాధు సంఘ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, దట్ ఇనిషియేషన్ ప్రాబ్లమ్ ఇస్ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్, but devotionally strong and doing Prabhupada books distribution, every activity is doing, at least due to Prabhupada mercy alone they can be elevated to back to Godhead. The situation developed like this, that is that I am
yes,
little bit worried.
By Prabhupada's mercy they will meet a pure devotee and they may get initiated and go back to Godhead, because if they really accept Prabhupada, Prabhupada is crystal clear that the spiritual master has to know the nature of the disciple to guide him. It's a two-way acceptance. You say you accept Prabhupada, Prabhupada has to accept you. So the way he accepts you is through his representative. And this cannot be, you cannot get around it. So if these people do it properly without offending anybody, if they don't offend anybody, if they have faith in Prabhupada, then they will come to the point that yes, I have to take shelter of some devotee of Prabhupada. But if they offend devotees, oh, you're wrong, this is all completely bogus, no question of this, if they go into that kind of modality, then Krishna won't be happy. So they may not reach a good conclusion. So, but if someone, let's say that I pick up a book of Srila Prabhupada, I don't know anything about anything, and I study Prabhupada's books, I pray to Prabhupada, I worship him as he is recommended, this is beneficial. You may not get to the liberated stage through that, but you will get to a devotee who will take you to the liberated stage. He will give you access to Prabhupada's teachings in a deep way. But purposely, if you go on an offensive path, that this is not good, you shouldn't do like this, we want to take care of those who do like this, then Krishna will not be happy. But if you take a humble position, and I'm not really sure how to implement Srila Prabhupada's order to take shelter of a bona fide guru, so let me just wait till Krishna shows me the way. That's not offensive. That's constructive. And I would really recommend that for people who are not having good association. If they don't have good association, I would recommend that you just take shelter of Prabhupada's book, study it carefully, try to understand who is Prabhupada and why is he teaching all these things, and Krishna will reveal to you in due time what is the right thing to do. The real thing is we should never offend Vaishnavas. Whatever may be the provocation, even death itself, we should not offend Vaishnavas. Maharaj Raghuguna says that to Jad Bharat, I'm not afraid of the thunderbolt of Indra, I'm not afraid of this, I'm not afraid of that, but I'm afraid of Vaishnava Prabhu. So if we don't offend Vaishnavas and we take a humble position, Krishna will help us. And the way he'll help us is by sending a pure devotee. So if you're really humble, when a pure devotee comes along, you'll be able to see, oh, here's a pure devotee, let me take shelter of him. On the other hand, one can also, this argument that some of these devotees give, you can stretch it backwards. Why then Prabhupada? Why not Narada Muni? You can be absolutely sure. Even Gaudiya Math fell down. So to be absolutely sure, let's just go back in time and space to Narada Muni. We'll directly take shelter of Narada Muni.
It won't work, right? So, Prabhupada has to accept us. And we can't be sure that he's accepted us until someone on his behalf accepts us. Is that okay? Convincing? Okay. Time now?
ప్రభు ప్రశ్న ఏమంటే దేశ విషయంలో కొంచెం అవకతవకలు పడి వాళ్ళు ప్రభుపాదని నమ్ముతారు, ప్రభుపాద పుస్తకాలు చదువుతారు, ప్రభుపాదను పూజిస్తారు, ప్రభుపాద చెప్పినటువంటి రీతిలో భక్తి సేవను ఆచరిస్తూ ఉంటారు. మరి కానీ వాళ్ళు దీక్ష విషయంలో మాత్రం కొంచెం అవకతవకలు ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు నిజంగా భగవద్ధామం చేరుతారంటే ఖచ్చితంగా ఎట్లా అంటే నిజంగా వాళ్ళు ప్రభుపాదను విశ్వసించి ఉన్నట్లయితే వాళ్ళు భగవద్ధామం చేరడానికి అవసరమైన పవిత్ర భక్తుని ప్రభుపాదులు గారు పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడినట్లు గురు శిష్యుల సంబంధం రెండు విధాల, నువ్వు గురువుని అంగీకరించడం కాదు, గురువు కూడా నిన్ను అంగీకరించాలి. నేను ప్రభుపాదను అంగీకరించానంటే సరిపోదు, ప్రభుపాదు కూడా నిన్ను అంగీకరించాలి. ప్రభుపాదు నిన్ను ఎట్లా అంగీకరిస్తారంటే ఒక పవిత్రమైన భక్తుని నువ్వు స్వీకరించడం ద్వారా, ఆ పవిత్రమైన భక్తుడు ప్రభుపాద శిష్యుడు అయి ఉండడం ద్వారా అట్లా ప్రభుపాదు నిన్ను అంగీకరిస్తారు. రెండు విధాలు ఉండవలసినటువంటి కార్యక్రమం ఇది. అందుకని ఒక విధంగా నేను అంగీకరించాను, నేను చేస్తున్నాను అని అంటే అది సాధ్యం కాదు. అందుకని రఘుగుణకి కూడా జడభరతుడు చెప్పేటువంటి ఉపదేశంలో ఉంది ఏమిటంటే, నేను వజ్రాజానికి దడవను, ఇంద్రునికి దడవను, వైష్ణవాపరాధానికి నేను దడుస్తాను. వైష్ణవాపరాధం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఇక్కడ ప్రభుపాదుల వారి పుస్తకాలని అనుసరిస్తూ, ప్రభుపాదుల వారిని పూజిస్తూ, ప్రభుపాదుల వారికి సంబంధించిన భక్తులు ఏమాత్రం దూషణ చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభుపాద అతనికి ఆధ్యాత్మిక గురువుని పంపిస్తాడు. నువ్వు ప్రభుపాదని నమ్ముకుంటూ ప్రభుపాదుల వారి సంబంధమైనటువంటి అన్యాయాలు మాత్రం నువ్వు విమర్శిస్తూ దూషిస్తున్నట్లయితే వైష్ణవ అపరాధం చేత నువ్వు సరైనటువంటి కృష్ణుని యొక్క కృపను నువ్వు పొందలేవు అనమాట. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వైష్ణవులకు మనం అపరాధం చేయకూడదు, అది చివరికి మరణం అయిపోయినా రాని పర్వాలేదు, అయితే కూడా వైష్ణవులకి మనం అపరాధం మాత్రం చేయకూడదు. కానీ ఇక్కడ ఈ విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభు కూడా ఒకసారి అలా నిర్దేశిస్తూ ఉంటారు, ఎవరికైతే మంచి సాంగత్యం ఉండదో, ఇక మంచి సంగతి లేనటువంటి వాళ్ళకి మీరు ప్రభుపాద బుక్స్ చదవండి, ప్రభుపాద చెప్పిన సూచనలు ఆచరించండి, వాటిని మీరు అలా ఆచరిస్తున్న కొలది ఒక పవిత్రమైన భక్తుల సాంగత్యాన్ని ప్రభుపాదే కృష్ణుడి ద్వారా మీకు పంపిస్తారు. ఒక పవిత్ర భక్తుడు మీ దగ్గరికి వస్తాడు, ఆయన దగ్గర మీరు దీక్ష తీసుకుని మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు. అప్పటి వరకు మీకు మంచి సాంగత్యం చుట్టూ లేదు కాబట్టి ప్రభుపాద పుస్తకాలే మీకు మంచి సాంగత్యం, వాటిని నేను నమ్ముకుంటాను ప్రభు కూడా చెప్తారు. అందులో ఏం దోషం లేదు. ప్రభుపాదంలో నమ్ముకుంటూ ప్రభుపాదుల వారి యొక్క అన్యాయాన్ని గనక మనం దూషించాలనుకుంటే మాత్రం అది సాధ్యం కాదు. ఆ రకమైన భావన కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇంకా వెనక్కిపోతే గనక వాళ్ళకి సూత్రం ప్రకారమే ప్రభుపాదం ఎందుకు ఇంకా వెనక్కిపోతే నారదముని ఉన్నారు. నారదముని అయితే ఇంక అందరికీ కూడా ఆది ఆయనే కదా, మనం ఆయనే నమ్ముకొని ఆయన దగ్గరే మనం దీక్షించుకునేటువంటివన్నీ కూడా చేయొచ్చు కదా, అది సాధ్యం కాదనమాట. ప్రభుపాదుల వారు మనకు ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని పుస్తకాల ద్వారా ఇచ్చారు, మనం వాటిని స్థిరంగా నమ్ముకొని ఉన్నట్లయితే ఆయన తర్వాత భక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశ్రయించాలని మనకు అర్థమవుతుంది. సో మనం ప్రభుపాదను అంగీకరిస్తున్నాం, మరి ప్రభుపాద మనల్ని అంగీకరించాలంటే ఆయన ప్రతినిధిని మనం అంగీకరిస్తే ప్రభుపాద మనల్ని అంగీకరిస్తారు.
హరే కృష్ణ ప్రభుజీ, యాక్చువల్లీ దిస్ క్వశ్చన్ ఇస్ రిలేటెడ్ టు యెస్టర్డే సెషన్. హరే కృష్ణ ప్రభుజీ, యాక్చువల్లీ దిస్ క్వశ్చన్ ఇస్ రిలేటెడ్ టు యెస్టర్డే సెషన్. సో యెస్టర్డే యూ టోల్డ్ దట్ మీన్స్ వన్స్ ద డిసైపుల్ ఈస్ సరెండర్ టు ద స్పిరిచువల్ మాస్టర్, దెన్ ద స్పిరిచువల్ మాస్టర్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ ద కేర్ ఆఫ్ ద డిసైపుల్. బట్ ఇఫ్ ద ఆఫ్టర్ ఇనిషియేషన్ ద డిసైపుల్ మే బికాస్ ఆఫ్ హిస్ కండిషనింగ్ హీ మే నాట్ ఏబుల్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ మాస్టర్, అండ్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎనఫ్ సిన్సియర్ టు హిస్ సాధన, దెన్ దేర్ మే బి ఛాన్సెస్ టు ఫాల్ డౌన్ ఆన్ ద స్పిరిచువల్ పాత్. సో హూ ఇస్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, ఐదర్ ద డిసైపుల్ ఆర్ స్పిరిచువల్ మాస్టర్?
Well, the spiritual master makes all arrangements, but the responsibility for eating the food is still the child's responsibility, right? Even if the mother puts it in the mouth, he still has to swallow it. So when I said the spiritual master has to take responsibility, it means he has to facilitate. But he can't chant for you. Then Prabhupada would have chanted for all of us. Our responsibility will always be there, but the duty of the spiritual master is to arrange for the advancement of the disciple, to create an environment in which he can advance. and to create a support system by which you can advance. And that support system may be very simple, but should be there. Something very, very simple support system can be there. But without a support system, most people cannot advance in this age. So that responsibility the spiritual master takes. Actually, the spiritual master makes a commitment at the time of Diksha, which is much more heavy than the disciple's commitment. I am willing to come back as many times to deliver the soul as necessary. Very heavy commitment. You know, trying to take care of one person for one day. Many parents are here, they can tell you how difficult it is to care for one child. That too, for basic things, what to speak of spiritual. So, it's a very big commitment. And that doesn't mean that the disciple can do whatever he wants. If the disciple is attached to the spiritual master and in spite of him, he's not able to follow, the spiritual master will go out of his way to help such a disciple.
ఆధ్యాత్మిక గురువు ఒకసారి మనం దీక్ష తీసుకున్నామంటే మన బాధ్యత అంతా ఆయనే చూసుకోవాలి. మనం దీక్ష తీసుకున్న తర్వాత పొరపాట్లు చేస్తే అప్పుడు పతనమయ్యే అవకాశం ఉంది. ఆ బాధ్యత ఎవరిది? గురువుదా శిష్యుడిది. అంటే ఆయన మనకి ఏర్పాట్లు అయితే చేస్తాడు. ఇప్పుడు నోటి వరకు మనం తీసుకొచ్చి పెట్టగలం, కానీ మనం తినిపించలేం కదా ఆయనకి. అట్లానే ఆధ్యాత్మిక గురువు బాధ్యతే. ఏ విషయంలో బాధ్యత అంటే మనం భక్తిత సేవ చేయడానికి అనుకూలమైన ఏర్పాట్లన్నీ ఏర్పరచడంలో ఆయన బాధ్యత. చేయవలసింది మాత్రం మనమే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు జపం ఉంది, ఆధ్యాత్మిక గురువు బాధ్యత అని చెప్పేసి మనం జపం ఆయన చేస్తాడా? ప్రభుపాద తరఫున జపం చేస్తుంటారా? లెక్కన ఈ విషయం ఏంటంటే, ఇక్కడ ఈ భౌతిక జగత్తులో మనం ఏర్పాట్లు అనేటువంటి సౌకర్యాలు అనేవి లేకపోతే, సేవకు అనుకూలమైన సౌకర్యాలు లేకపోతే భక్తి చేయలేము. ఆధ్యాత్మిక గురువుకి బాధ్యత ఏమంటే మనకి సేవకు అనుకూలమైన ఏర్పాట్లన్నీ కూడా చేసి పెడితే మనం భక్తి చేయాలి. ఇంకా వాస్తవానికి చెప్పాలంటే శిష్యుడు కన్నా ఆధ్యాత్మిక గురువు గట్టి ప్రతిజ్ఞ తీసుకుంటాడు. ఆధ్యాత్మిక గురువు ఏ ప్రతిజ్ఞ తీసుకుంటాడంటే, ఈ శిష్యుడిని, ఈ బద్ధజుడిని నేను ఉద్ధరించడం కోసం ఎన్ని జన్మలైనా తీసుకుంటానని చెప్తాడు. ఆ ప్రతిజ్ఞ ఎంతో తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞ. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులకు తెలుసు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలంటే ఎంత కష్టమైనటువంటిది. అది ఏది? భౌతికమైనటువంటి ప్రాథమిక అవసరాల కోసం. మరి ఆధ్యాత్మిక అవసరం కోసం, ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం పరిరక్షించుకోవడం అంటే ఎంత పెద్ద బాధ్యత చూడండి. ఆ బాధ్యత గురువు తీసుకుంటాడు. గురువు ఆ బాధ్యత తీసుకున్నాడు కదా అని చెప్పి శిష్యుడు కూడా ఎట్టబడితే అట్లా చేయడానికి లేదు. ఆయన కూడా ఆయన చెప్పినటువంటి, గురువు చెప్పిన సూచనల ప్రకారం నడుచుకోవాలి అతను. వాటి నుంచి అతను వైదొలగకుండా ఉండాలి అతను.
శైల ప్రభుపాద్ కి జై.